गुरु ब्रह्मा गुरु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ॐ गुरुभ्यो नमः
రామచంద్రరాజు గారు అంకుల్ వినిపిస్తుందా మీకోసం భక్తులందరూ వెయిటింగ్ అంకుల్ ఎందుకంటే మీరు నాన్నగారు షాడో అని ఆయన స్వయంగా చెప్పారు నా నీడ రామచంద్రరాజు గారు అని అదొకటి ప్లస్ మీ అంత సింపుల్ నిరాడంబ్రత నాన్నగారికి సమానంగా సరిపోయారు అంకుల్ మీరు మాత్రమే అంటే ఆయనలాగే తెల్ల డ్రెస్ ఆయనలాగే యూనో లివింగ్ ఆయనలాగే సింపుల్ ఆయనలాగే నిరాడంబరం పవిత్రత ఎక్కడ ఆయన అటెండెంట్ అన్న ఫీలింగ్ మాకు ఎవరికి రానివ్వలేదు ఊరికే ఆయన పక్కన ఊరికే ఉపాధి కింద ఉన్నారు అంతే అంకుల్ మీరు అంటే జ్ఞానం పొందడానికి ఎలా అయితే మనిషి జీవించాలని మనిషి ఎలా జీవించాలని నాన్నగారు చెప్పారో మీరు 100% అలా జీవించారు అని చేత ఇప్పుడు మీది విండో అందరికి పండగ
ఆయన హృదయం మనకి లేదు కదా
అంటే ఒకటంకు మీకు మీకు అంటే అలా కాదు మీకు సహృదయం ఉంది సేవాభావం ఉంది స్వార్థం లేదు సరళత ఉంది సహజ జీవనం ఉంది సో అంటే నాన్నగారు ఎన్నుకోవడానికి కూడా అర్హత లేకుండా ఎన్నుకోరు కదా అంకుల్
అంత అర్హత ఉందనుకోకుండా ఎలా చేస్తున్నారు అనుకున్నాను నేను
లేదు అది అది అంటే మీలో ఉన్న మంచితనం అది
అంటే ఆయనతో నేను తిరిగాను కాబట్టి నాకు ఇంత ఎంత యోగ్యత ఎలాగ వచ్చింది నాలో ఏమి లేదు ఇంత ఎలా నన్ను చేర్చుకున్నారా అని నాకు వచ్చింది అప్పుడు
ఆ క్వాలిటీకే మిమ్మల్ని తీసుకున్నారు సో మీరు ఇప్పుడు మాకేంటంటే మీరు ఫస్ట్ ఆయన ఎలా కలిశారు ఫస్ట్ ఎలా సందర్భం కుదిరింది నాన్నగారి దగ్గరికి ఎలా వెళ్ళడం జరిగింది అలా మొదలు పెట్టి చెప్తూ ఉండండి వింటాం
నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళే ముందే నాకు హృదయాన్ని భగవంతుని తెలుసుకోవాలని కాంక్ష ఉండేది ఎలాగా ఏంటి ఎవరి మామూలు లోపలే వైరాగ్యం వచ్చేది అప్పటికే నీ వ్యాపారం చేసినప్పుడు కొన్నాళ్ళు ఆంధ్రప్రతి విలేకరిగా పనిచేసుకోండి నాన్న దగ్గరికి వెళ్ళేటప్పటికి
ఓకే
హలో వినిపిస్తుందా
అంకుల్ అంకుల్ చెప్పండి వింటున్నాం వినిపిస్తుంది
అలా సందర్భంలోని నేను 1980 సద్గురు నాన్నగారిని చూడటం దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను సాయంకాలం 5 గంటలకు నాన్నగారు భోజనం చేసి అడిగి మీద కూర్చున్నారు, ఒక్కరే ఉన్నారు. వినిపిస్తుంది కదా, ఒక్కడే కూర్చున్నారు. రాజేంద్రారు ఏ ఊరు నుంచి వచ్చారు, అన్ని వివరాలు అడిగారు. చెప్పేసా అడిగి రండి అని కుర్చీలో పక్కన కుర్చీలో కూర్చొని పెట్టుకున్నారు. అన్ని అడిగి అన్ని అడిగిన తర్వాత ఆయన యోగక్షేమాలు అన్ని అడిగారు, వివరాలు అన్ని నన్ను సుమారు ఒక గంట సేపు అన్ని భగవాన్ గురించి, అరుణాచలం గురించి, అన్ని ఆయన గురించి విశేషాలు అని చెప్పి భక్తి జ్ఞానమాది ఇది గురించి కర్మార్గాల గురించి సమన్వయం చేసి చెప్పారు కొన్నప్పుడు. అలాగే తర్వాత గంట మాట్లాడి కూర్చున్నాం. సరే సరే రాను ఇంటికి ఇంటికి వెళ్ళిపోతానంటే రానుగారు నాన్నగారు అంటే అయితే రేపు రండి మళ్ళీ అన్నారు. ఆ దర్శనంతో మొట్టమొదటి దర్శనంతో నాన్నగారిని చూసిన తోటి నాకు ఇంటికి వెళ్ళాక తర ఆనందం తట్టుకోలేకపోయాను. అటువంటి ఆనందం ఆయన చూసిన వెంటనే మన్నటి మరుసటి నుంచే ఆత్మానందం అనండి, ఏ ఆనందం అనండి, ఏంటి ఎలా వస్తుంది ఈ ఆనందం అని నాకు అసలు అంతుపట్టింది కదా. అప్పుడు కూర్చుంటే ఆయన, నుంచుంటే ఆయన, పడుకుంటే ఆయన, అలా ఉండేది అంత ఆనందం. అలా ఉండగా సరే మన్నా నువ్వు నాన్నగారిని చూడటానికి వెళ్ళిపోయేవాడిని ఇంక రోజుని, అలా నేను ఎప్పుడు కూడా వెళ్ళిపోయేవాడిని, మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయేవాడిని. ఆయన దగ్గర సరిగ్గా పడుకుని వారు తలుపు కొట్టి లెగ్గొట్టేసేవాడిని. సరే రాణించరా రండి మీ గురించే చూస్తున్నాను అని వారు అలాగా వెళ్తూ ఉండగా రోజుని మాట్లాడుకుంటే చెప్తూ ఉంటే సరే నాన్నగారు ఏమన్నారంటే రాజేంద్ర గారు బాను ఉందా మనం అరుణాచలం వెళ్దారు అన్నారు. అరుణాచలం వెళ్దాం అని చెప్పిన తర్వాత మన ఇద్దరు అరుణాచలం వెళ్దారని చెప్పారు. అలాగే ఒక రోజున నాన్నగారు నాకు తెలియకుండా ఏం చేశారంటే అరుణాచలం టికెట్ తీసుకొచ్చారు. వినిపిస్తుంది కదా, ఒక రోజు రెడీగా ఉండండి అని టికెట్ తీసుకొచ్చారు. పోయింది మనం 2-3 రోజులు వెళ్దారండి. ఒక రోజు టికెట్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఆ రోజుల్లో ప్రతి శనివారం సంత చేసుకోవడం అలవాటు పాల్కొల్లు ఆయన. అలాగా సంత చేసుకుంటూ వెళుతూ రాజేంద్రారు మీకు టికెట్ తీసుకుని రైల్వే టికెట్ మన ముగ్గురు మన ఇద్దరం వెళ్దారే రెడీగా ఉండండి అన్నారు. సరే అక్కడ ఆఫ్ చేసి నాకు అక్కడ సెంటర్లో షాప్ ఉండేది. నాన్నగారు సరే నన్ను వెళ్దారన్నారు, ఆత్మ ఒక్కటే సత్యం అన్నారు కదా, అది అది అంటే అడిగానప్పుడు నేను దానికి దానికి రాజీ లేదు తిరిగి లేదు, అది మాత్రం సత్యం అన్నారు నాన్నగారు. అంటే అన్ని ఇంతంతా కదా.
అంకుల్ అంకుల్ వినిపిస్తోంది, గ్రీష్ డోంట్ మ్యూట్ మీ.
దానికి మాత్రం అది సత్యం, దానికి రాజీ లేదు అని చెప్పి సరే మిగిలిన మాట్లాడతారు. అయితే నాన్నగారు నాకు ఇవన్నీ నాకు ఎందుకండి, ఈ గొడవలు అన్ని ఎందుకండి, ఈ వ్యాపారాలు ఎందుకండి చెప్పేసాను నాగార్జునప్పుడు నేను. సరే ఈ తర్వాత మాట్లాడదాండి అని మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. అవి ఇంటుంటాను కదా, ఇంకేదంటే ఆయన అంత మహాత్ముతో ఆయన, నేను బయట నుంచున్నాను, ఆయన కూడా చిన్న సైకిల్ మీద నుంచున్నారు సంతట్టుకుని, ఆయన లోపలికి ఆహ్వానించాలని కానీ గౌరవించాలని కూడా లేకుండా చేశాను. నేను చాలా బాగా లోపల కుర్చీలో కూర్చున్నాను కూడా అనలేకపోయాను. అంటే అది ఆ తేడా నాకు కనిపించలేదు, ఆయన నాకు తేడా కనిపించలేదు. అంటే ఆయన స్నేహితుడిగా భావించి అలా వదిలేశాను ఆయన అప్పుడు. నిపిందా తర్వాత పంతొమ్మిదిల తర్వాత ఇద్దరం కలిసి అరుణాచలం వెళ్ళడం జరిగింది. అరుణాచలంలో శ్రీ రమణాసంలో మాకు మా మోదీ గెస్ట్ హౌస్లో ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. రోజు ఉదయం శ్రీ రమణాసురానికి వెళ్ళి దర్శించుకొని కాఫీ త్రాగి వచ్చేవాళ్ళు ఉదయం. అలా గంట కూర్చున్న లోపల అక్కడ పేషెంట్ గారిని మన భక్తుల్ని అవి చూసుకుని నాన్నగారు మాట్లాడి రాసిన బుక్ స్టాల్కి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు. తర్వాత రూమ్ లో విశ్రాంతి తీసుకుని 11:30 భోజనం బయలుదేరి వెళ్ళాం. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు బడ్డీ కొట్టి దగ్గరికి వెళ్ళి టీ తాగొచ్చేవాళ్ళు మేము. తర్వాత ఒకరోజు సాయంకాలం 4 లేక 5 గంటలకి గిరిప్రక్షణం నడిచి వెళ్ళాము. ఒక రోజుని ఇద్దరం నడిచి ఇద్దరే ఒకసారి గిరిప్రక్షణలో అరుణాచలం కొండ చుట్టూరు ఉన్న గుడులన్నీ కూడా చిన్న గుడులు కూడా నాకు అన్ని చూపించి దర్శనం చేయించారండి. ప్రతి గుడి నడిపించా ఆయన పచ్చి అమ్మాయి పోయాలంటే తర్వాత మొత్తం ప్రతి చిన్న గుడి కూడా అన్ని దర్శనం చేయించిన తర్వాత ప్రత్యమాయ కూడా చూపించారు నడిపించి. తర్వాత ఉన్న అమ్మకి చెప్పారు మాట పవన్ కుంటే ఏదో ఉందా అక్కడ కూడా తీసుకెళ్లారు. ఒక రోజున భగవాన్ తో సంబంధం ఉన్న భక్తులను అర్థమవుతుంది కదా ఒక రోజున భగవాన్ తో సంబంధం ఉన్న భక్తులను మహాత్ములను పరిచయం చేశారు నాన్నగారు నాకు చుట్టూ భగవాన్ చుట్టూరు భగవంతుతో సంబంధం ఉన్న భక్తులు అందరినీ ఓం సాధు. తర్వాత ఆయన శిష్యుడు నా చూడు లండన్ అతను మైకేల్ జేమ్స్ ఆ శిష్యుడు ఆయన దగ్గర వాళ్ళతో మాట్లాడి నాన్నగారు భగవాన్ తోటి భగవాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆర్మాని ఓటు ఉండేది ఓం సాధు గారికి దాని మీద ఆయన పాటలు పాడేవారు ఓం సాధు. అరుణాచలం వెళ్ళినప్పుడల్లా బలరామరెడ్డి గారి భగవాన్ బలరామరెడ్డి గారిని కూడా కలిసి భగవాన్ గురించి అడుగు తెలుసుకునేవారు. తర్వాత ఒక రోజు సాయంకాలం గిరి ప్రశ్నకు నన్ను రాంచన్ గారు మీరు వెళ్ళిచ్చండి హోమ్ సాధు తోటి మైకేల్ జేమ్స్ తోటి పరిచయం చేశారు నాకు రాంచంద్ర గారు వస్తారు మీతో తీసుకెళ్ళినట్టు వాళ్ళతో నన్ను గిరిప్రక్షణ చేయించారు నన్ను నాన్నగారు. అది రోజు వెళ్ళేవారు మంచి భూమిసరాజు అని వాళ్ళకి అది అలవాటు. అది విజయ అది ఒక నాకు అది ఒక మధుర స్మృతి నాకు అది అప్పుడు అది నాన్నగారు నేను అరుణాచలం దేవాలయానికి వెళ్ళినప్పుడు అతీత కూర్చాంబ దేవాలయం ముందు కూర్చుని గరగంట గిరిని మౌనంగా చూస్తూ కూర్చునే వాళ్ళం. అప్పుడు ఒక మాట అన్నారు నాన్నగారు రాజేంద్రరాజు గారు ఆయన కొండ చూస్తూ దిస్ ఇస్ ఫైనల్ స్టేట్ అన్నారు. అర్థమైందా అఖిల్ కుచాంబ దేవాలయం ఇరుగు కూర్చుని కొండను చూస్తూ దిస్ ఇస్ ఫైనల్ స్టేట్ అంటే ఇదే ఈశ్వరుడు ఇదే గమ్యం అన్నట్లు గాని ఇదే చైతన్యం అని గిరి నన్ను బాగుంది గిరికి వెళ్ళినప్పుడు అంచేత ఆయన ఎప్పుడు కూడా కొండని గిరిగా చూడలేదు ఆయన ఈశ్వరుడు గాని చూశారు చైతన్యం గాని చూసేవారు ఆయన. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పాలకొల్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఏమా
అవునంకుల్.
తర్వాత చుట్టూ నాపుడు నాన్నగారు మేము అన్ని గ్రామాలు తిరిగి ఈ ఉపన్యాసాలు చెప్తుంటే ఆ మీటింగ్లు అయ్యి నేను రాసుకొచ్చేవాడి. అప్పుడు ఆ సమయంలో నాన్నగారి ప్రశ్నలన్నీ పంపి నా పత్రిక మిగిలిన పత్రికలు అన్నిటికీ రాసి డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని పేపర్లకి పంపించేవాళ్ళు నాగా ప్రయత్నం మీటింగ్లు. అంటే రాసిన తర్వాత రాజేంద్రరావు ఏం రాశారని రమ్మి రండి రాద్దారని చెప్పి దాని గదిలో కూర్చుని లోపల తలుపులు వేసేసుకుని రాయించి చెప్పేవారు. ఆ స్వయంగా నేను చెప్పిన అన్ని చెప్తే ఆయన మళ్ళీ డైరెక్ట్గా ఆయనే చెప్పేవారు. అలాగా అలా ప్రవచనాలు మేము చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చెప్పిన ప్రసంగాలన్నీ పత్రికలు పంపించేవాళ్ళమాట. అప్పుడు అది మేము పంపిన అన్ని పత్రిక మేము పంపినవన్నీ కూడా పత్రికా సంపాదకులు ప్రముఖ స్థానం ఇచ్చి ప్రచురించేవారు అవన్నీ కూడా. ఎంతో సరళంగా స్పష్టంగా సమగ్రంగా ఉండి అలా దాన్ని ఎడిటింగ్ చేయటం కుదిరి కాదు. ఫస్ట్ లో నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారిది భగవాన్ నాన్నగారు భగవాన్ జీవితం ఎలా ప్రవేశించారని ఆయన జీవితం గురించి మొత్తం నేను ఫస్ట్ లో ఆంధ్రప్రదేశ్ వీక్లీలోను డైలీలోను కూడా మంచి ప్లేస్ సెంటర్లో వేశారు వాళ్ళు నాన్నగారు ఆ రోజుల్లో. దానివల్ల చాలా కూడా నా భక్తులకి ప్రజలకి చాలా మంది ఉపయోగించాయి. తర్వాత ప్రవచనాలన్నీ నాన్నగారు అన్నారంటే ఈ నాన్నగారు రాజేంద్రరెడ్డి పుస్తకం ఏం చేశారు ప్రాసిన పేపర్లు ఏంటంటే అది జాగ్రత్త అండి ఆయన పుస్తకం తయారు చేయండి అని చెప్తే అది పుస్తకం తీసుకొచ్చి వాటిని పుస్తకం ప్రింట్ చేసాం దానికి నాన్నగారి ప్రవేశంలో నాన్నగారి పేరు పెట్టారు అది ఆయనే ప్రింట్ చేయించారు అది మీరు చూసే ఉంటారు అది నాన్నగారి ప్రవేశంలోని
ఇప్పుడు రమణ భాస్కర్ రాకముందు ఇలాగా ప్రింటింగ్ చేయించేవారైతే
రమణ భాస్కర్ రాకముందు తర్వాత వచ్చింది కదా రమణ భాస్కర్
అవును
ఎప్పుడో వచ్చింది ఇది అర్థమైనా
అంటే 1980ల టైంలో అంటారా
85 అప్పటి నుంచి రాసేవాళ్ళం కదా 83 నుంచి రాసేవాళ్ళం నేను పత్రికకి 80 నుంచి
వచ్చేది
అవన్నీ
ఓకే
ఇప్పుడంటే జిల్లా ఎడిషన్లు అప్పుడు స్టేట్ ఎడిషన్లు మెయిన్ మొత్తం స్టేట్ అంతా వచ్చి అప్పుడు వార్తలు అయ్యి అవన్నీ అది అప్పుడు ఇంచుమించు అది 100 పేజీలు 102 పేజీలు దాకా వచ్చింది పిలిచి చేసాం పుస్తకం చాలా బాగుంది చూడాలి నాంగా సాహిత్యం చూడాలంటే నాంగా ప్రవేశం ఆ పుస్తకాన్ని తర్వాత చదివి తీరాలి అది మీరు చూసారా లేదో కొన్ని ఒక అక్షరం కూడా తీలేమని అందరూ ఈ నాన్నగారి ప్రవచనం అప్పుడు మీరు హైదరాబాద్ పించేయమంటే అక్కడికి వెళ్ళి పించేయించింది నేను ఆ పుస్తకం తర్వాత శ్రీ నాన్నగారితో మొదటి దర్శనంతో తోటే నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మీకు అంతులేని ఆత్మానందం నిండిపోయి ఆనందాన్ని తట్టుకెళ్ళకపోయే వాడిని నాన్నగారు ఓదవించిన తర్వాత నాతో పాటు కొంతమంది భక్తులు కూడా నెమ్మదిగా వస్తూ ఉండేవారు అది ఇంచుమంచి చించినాడ గుమ్మలూరు ఇది కాపారం చింతపర్రు దీని నుంచి కొద్ది మంది వచ్చేవారు అలా వస్తా ఉంటే జనాభా పెరుగుతున్నారు సరే నాగానికి అవి మీద అది జనాభా పెరిగిపోతున్నారు అని చెప్పేసి కొన్నాళ్ళకు మళ్ళీ దున్నూరు పోస్ట్ మాస్టర్ కూడా నాంగా దగ్గర వచ్చి ఆయన కూడా భక్తుడు ఆ పోస్ట్ ఆఫీస్లో పెట్టుకున్నాం ఒక సంవత్సరం మొదటి నాన్నగారి ఇంటి వద్ద దాని అరి మీద పెట్టుకున్నాం తర్వాత కొన్నాళ్ళకు ఈ నాన్నగారి పుట్టినరోజు ఒక తర్వాత నాన్నగారి పుట్టినరోజుకి భగవాన్ జయంతి అలా అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కూడా సరిపోకపోతే ఏం చేసామంటే నాన్నగారి పుట్టినరోజుకి భగవాన్ జయంతికి పాలకొల్లు అద్దె పిల్లల సత్రంలో నేను బుక్ చేసి అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు నాన్నగారు కొన్నాళ్ళు కిన్నూరులో తర్వాత అది అయిన తర్వాత నేనే అక్కడ చేయించుకోండి స్వయంగా సామ్యాలు ఏం చేయించే సత్రువులు మనం చాలా మంది భక్తులు చాలా బాగా వచ్చినారు అక్కడ కూడా పాలకొల్లు సెంటర్ కదా తర్వాత కొన్నాళ్ళకు దున్నూరు శ్రీ రామక్షేత్రంలో రామక్షేత్రం నిర్మించాకనే అక్కడ ప్రవచనాలు ప్రారంభించాం అప్పుడు అర్థమైందా తర్వాత భక్తులు కోరిక మీద మన ఈ జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాలకి మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి అన్ని చోట్లకి తిరిగి విశాఖపట్నం హైదరాబాదు విజయవాడ ఇవన్నీ తిరిగి ప్రవచనాలు జరుగుతుండేవి ఆ రోజుల్లోనే ఈ నిరంతరం ఎక్కువగా తిరుగుతూనే ఉండేవాళ్ళం నాన్నగారు నేను ఎక్కువగా మొదట నాన్నగారు నేను ఎక్కువగా వెళ్ళేవాళ్ళం నాన్నగారితో అరుణాచలంనే కాకుండా బద్రీనాథ్ హరిద్వార్ ఋషికేశు కన్యాకుమారి తర్వాత ఈ నాగపూరు పోనా కొడైకెనాల్ ఇవన్నీ వెళ్ళాం అవి ఎలా వెళ్ళాం రా చెప్పనా
చెప్పండి
తర్వాత చెప్తాను శ్రీ నాన్నగారితో దర్శన సంవత్సరం వల్ల నా జీవితం మలుపు తిరిగి శాంతి ఆనందం కలిగింది నాన్నగారి ప్రయత్నాలు మానసిక ఆరోగ్యం కలిగించి సత్య త్యాగబుద్ధిని నేర్పు నేర్పేవిగా ఉండేవి వినయము వివేకమును పెంచుటకు సహకరించేవి అవన్నీ కూడానే నాన్నగారి తర్వాత నాన్నగారి తీర్థయాత్రకి వెళ్ళి చెప్తాను
చెప్పనా
బద్రీనాథ్ యాత్ర
అంకుల్ మెల్లగా నిదానంగా బోల్డ్ టైం చెప్పండి
అలా పర్లే కదా అయితే
అంకుల్ బోల్డ్ టైం
అర్థమవుతుంది కదా
అర్థమవుతుంది
అలాగే అలాగే ఒకసారి నాన్నగారు నేను అరుణాచలం వెళ్ళాం అంటే దక్షిణాది యాత్ర అని చెప్పేసి అరుణాచలం వెళ్ళి అరుణాచల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అరుణాచల్ నుంచి ఒక రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరి చిదంబరం వెళ్ళాం. చిదంబరం దర్శనం చేసుకుని నటరాజస్వామి దర్శనం చేసుకుని చిదంబరం బస్ స్టాండ్ వేసి మరి కుంభకోణం బస్ వచ్చి కుంభకోణం వెళ్ళాం. హలో కుంభకోణంలో కుంభేశ్వరుని దర్శనం చేసుకుని తర్వాత మరలా అక్కడే పురాతనమైన రామాలయం దర్శనం చేసుకున్నాం. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ కుంభకోణంలో. అక్కడ నుండి స్వామిమలై వెళ్ళి స్వామినాథేశ్వరుని దర్శనం చేసుకున్నాం. అక్కడ దగ్గర కదా అక్కడే శివుడికి కుమారస్వామి ఉపదేశం చెప్పిన ప్లేస్ కూడా చూపించారు నాన్నగారు.
సూపర్
స్వామిమలై అక్కడే కుమారస్వామి శివుడికి బోధ చేసింది. స్వామిమలై నుండి మళ్ళా కుంభకోణం వచ్చి రాత్రి విశ్రాంతి తీసుకున్నాం కుంభకోణంలో. మర్నాడు ఉదయం మళ్ళా బస్సులో తిరుచెందూరు వెళ్ళాం. తిరుచెందూరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడ దర్శనానంతరం రూమ్కి వచ్చి కన్యాకుమారి బస్సులో బయలుదేరి కన్యాకుమారి వెళ్ళాం. కన్యాకుమారి వెళ్ళి స్వామి వివేకానంద మెమోరియల్ క్యాంద్రంలోని దిగాము. అక్కడ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు. అర్థమవుతుంది కదా ఇది వినిపిస్తుందా ఉషా?
చాలా బాగా వినిపిస్తుందండి. మీరు నిదానంగా టైం
ఇంటర్ఫీర్ అయితే ఇబ్బంది అవుతుందని ఇంటర్ఫీర్ అవ్వట్లేదు, అందరికీ వినిపిస్తోంది, నిదానంగా చెప్పండి.
అలాగే అయితే అక్కడ విశ్రాంతి తీసుకుని వివేకానంద రాక్ మెమోరియల్ దర్శనం చేసుకున్నాం. అనంతరం సముద్ర ఒడ్డున ఉన్న కన్యాకుమారి దేవిని దర్శనం చేసుకున్నాం. నిన్న కన్యాకుమారి నుండి ఒక రోజున ఉదయం సుచేంద్రపురం వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకుని కన్యాకుమారి తిరిగి వచ్చాం. అర్థండి కన్యాకుమారి తిరిగి వచ్చాం. తర్వాత ఆ రాత్రి అక్కడ భోజనం చేసి రాత్రి 12 గంటలకు మెడ్రాసు బయలుదేరి వెళ్ళాం బస్సులో. తెల్లవారుజామున 5 గంటలకి మెడ్రాసు చేరుకున్నాం. అక్కడ నుండి ఆ ట్రైన్లో జిన్నూరు వచ్చాం. అక్కడికి అది నాన్నగారు నా రామచంద్ర గారు ఈ దక్షిణాది యాత్ర అయిపోయింది, ఉత్తరాది యాత్ర వెళ్ళాలన్నారు. 1999 బదవి వెళ్ళామండి. కన్నా తీసుకెళ్ళారు మమ్మల్ని జూన్ నెలలో. బదరీనాథ్ శ్రీ నాన్నగారు నేను వెళ్ళాం ట్రైన్లో. తాడేపల్లిగూడెం వెళ్ళి మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో అది బయలుదేరుతుంది. తాడేపల్లిగూడెం నుండి ఢిల్లీలో దిగి మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ట్రైన్ ఎక్కి తాడేపల్లిగూడెంలో మరుసటి సాయంకాలం ఢిల్లీలో 5 గంటలకు చేరాం. అక్కడికి కన్నా శాంతి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి ఢిల్లీలో ఉండి మర్నాడు ఉదయం కాఫీ తాగి తీసుకుని కన్నా శాంతి నాన్నగారు నేను శాంతి కారులో బయలుదేరి ఋషికేశ్ వెళ్ళాం. దారిలో ఉదయం 10 గంటలకు ఒక హోటల్లో దాగి భోజనం చేసి మరలా అక్కడ నుండి సాయంకాలానికి ఋషికేశ్ చేరుకున్నాం. అక్కడ ఋషికేశ్లో శాంతి కన్నా కాటేజీ ఉన్నది, అక్కడ మీరు వచ్చారు. అక్కడ దిగాము. సాయంకాలం శాంతి వంట చేసేది. ఆ రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. మర్నాడు ఉదయం మమ్మల్ని వాళ్ళు శివానంద ఆశ్రమానికి నాన్నగారు అక్కడ స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ ఉన్న స్వామిని శివానంద సమాధి చూసాము. ఆంధ్రాశ్రమం చూసాము. 4 రోజులు ఋషికేశ్లో ఉన్నాము. అక్కడ నుండి శాంతితో అందరం బద్రీనాథ్ వెళ్ళాం. ఆ రాత్రి బద్రీనాథ్లో ఉన్నాము. మర్నాడు ఉదయం బద్రీ దేవాలయం దర్శనం చేసుకుని తర్వాత అక్కడ నుండి సరస్వతీ నదికి వెళ్ళాము. అక్కడ గంగానది ఒడ్డున పెద్దలందరికీ అది బ్రాహ్మణులకు ఇది పిండి ప్రధానం ఏదో చేస్తారు కదా, ప్రదానం చేశారు. అందరి తరఫున ఆయనే సమర్పించారు. అక్కడ పెడితే పిండి ప్రధానం తద్దినాలు పెడితే ఇంక ఎక్కడా చేయక్కర్లేదని చెప్పి అక్కడ పిండి ప్రధానాలు నాన్నగారే చేశారు అవన్నీ మా తరఫున. అంచేత మరో తరువాత ఋషికేశు నుండి ఢిల్లీ వచ్చి 10 రోజులకు జున్నూరు చేరుకున్నాము.
అంకుల్ అసలు చెప్పండి.
తర్వాత కొడైకెనాల్ వెళ్ళాం 11 రోజులు. 11 రోజులు అండి బయలుదేరాం కొడైకెనాల్ నాన్నగారు నేను కన్నా శాంతి వచ్చారు అక్కడ రూమ్ ఒకటి బుక్ చేశారు 10 రోజులు ఉన్నారని చెప్పేసి రామచంద్రరావు చాలా చల్లగా ఉందని బాగా కొండ మీద ఎత్తి మీద తీసాడు అతను రాము కాటేజ్ బాగా చలిగా ఉందని చెప్పేసి 4 రోజులు ఉండి తిరిగి అరుణాచలం వచ్చేసాం. అరుణాచలం వచ్చి అక్కడ ఒక 10 రోజులు 12 రోజులు ఉండి తిరిగి దిన్నూరు వచ్చాం అనమాట. బహుశా అలా సుమారు నాన్నగారితో 38 సంవత్సరాలు నాన్నగారితో జీవనయాత్ర సాగింది జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు వినండి నాన్నగారు నాది నా అనుభవం కొన్ని.
చెప్పండి అంకుల్.
చెప్తున్నా లైన్లో ఉన్నాను. వినండి ఈ నాన్నగారు నాలుగు అని ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను నాన్నగారు నా గురించి చెప్తున్నాను ఇప్పుడు
అంకుల్. ఓకే
ఈ నాన్నగారు నాలుగు అనే ఉన్నారు నాలుగు అనే ఉంటారు ఆయన సమక్షంలో ఆయన సన్నిధిలో ఉండటమే అది నాకు ఇచ్చిన ఆనందం నిరంతర వరం. నన్ను ఖాళీ చేశారు నాలో ఏమీ లేదు ఉన్న అవన్నీ తీసేశారు పొందడానికి ఏమీ లేదు అనునిత్యము ఆయన సమక్షంలో ఉండటమే సాధన ప్రత్యేకంగా సాధన అంటూ ఏమీ లేదు. సుమారు 1983 గుమ్మలూరులో ప్రసంగం నిమిత్తం ఒకసారి మీ నాన్నగారిని గిన్నూరు నుంచి నా సైకిల్ మీద ముందు కూర్చోబెట్టుకుని నేను చెప్పుకొని ఇద్దరం కలిసి గుమ్మలూరు వెళ్ళాం. అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒకసారి నాన్నగారు నేను శ్రీహరికోట నుంచి ఒక కృష్ణా ఎక్స్ప్రెస్ వస్తే అంటే అరుణాచలం వెళ్ళాలని శ్రీహరికోట వెళ్ళాం నాన్నగారు అల్లుగారింటికి. అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలని శ్రీహరికోట రైల్వే స్టేషన్కి వచ్చాం. అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కాం. ఆ బాక్సులో అసలు నిలబడటానికి కూడా చూడలేదు ఎక్కేసాం. బాత్రూంలో నిలబడి మెడ్రాస్ వెళ్ళామంటే ఇద్దరు బాత్రూంలో నిలబడి ఇద్దరు అంత ఇరుగ్గా ఉంది అది. ఆ జనరల్ బోగి ఎక్కేసాం సార్ సీట్ దొరక్క అంత ఇబ్బంది పడ్డాం. ఒక నాన్నగారు అది ఒకసారి అరుణాచలంలో మోరీ గౌస్ చూసిలో ఒక రూమ్ లో ఒకే మంచం మీద ఇద్దరం పడుకున్నాం ఒకసారి సందర్భంలో. ఆయన నిరాడంబరత్వం ఆయన ప్రేమ ఆయన సహజత్వానికి నా జీవితంలో నేను పొందిన అనుభూతులు ఇదంతా నాన్నగారితో ఉన్న గురు శిష్య సంబంధమా స్నేహమా ఆయన సొంత విషయాల్లో కూడా సహాయం చేసే అదృష్టాన్ని కూడా కలిగించారు. శ్రీ రమణాశ్రమంలో నీ నాన్నగారికి కలిగిన అనుభూతి నాతో పంచుకున్నారు. మీరు నాన్నగారి నేడ అని మీ భక్తులు అంటూ ఉంటారు. అది పూర్వజన్మ సుకృతంగా సుకృతమే కానీ నా గొప్పతనం కాదు. ఈ నాన్నగారు తన ఆరోగ్యానికి కూడా లెక్క చేసేవారు కాదు. ఇచ్చిన మాటలను పోషించుకునేవారు. జ్వరం వచ్చినప్పుడు కూడా ఒక టాబ్లెట్ నా చేతికి ఇచ్చి జేబులో పెట్టుకోండి నేను అవసరం వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇద్దరు కానీ మీటింగులు అడుగుతానని జ్వరం నుంచి జ్వరం ఉన్న మీటింగులో ప్రసంగం చెప్పేవారు 3 గంటలు. అలా ఉన్నా కూడా జ్వరంలో ఉన్నా కూడా మాటిచ్చాం కదా అని అలా మరొకరు అయితే ఆనాటి ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుంటారు. మామూలు వాళ్ళు అయితే ఆయనకు భక్తుల పట్ల ప్రేమ అటువంటిది భక్తుల పట్ల వ్యాధి బంధం అటువంటి వ్యక్తికి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోగలం చెప్పండి మీరే. ఆయన ప్రతి విషయం దగ్గర ప్రతి విషయంలోనూ నన్ను భాగస్వామి చేశారు. ఒకసారి జిన్నూరు పోస్ట్ ఆఫీస్ లో ఒక ప్రసంగంలో మీ నాన్నగారు మాట్లాడుతూ రామచంద్రరాజు గారు నా జీవితంలో లేటుగా ప్రవేశించినా నాతో చివరి వరకు ఉంటారు అన్నారు. ఆయనతో పరిచయం అయిన కొద్ది రోజులలోనే భక్తులందరి సమక్షంలో అన్న మాట ఇది అన్నారు. ఈ మాట అంటే ఆ మాట నూటికి నూరు పాలు సత్యమైంది. రామచంద్రరాజు గారు అంటే జిన్నూరులో ఒక పోస్ట్ ఆఫీసులో మొట్టమొదటి మీటింగులు పోస్ట్ ఆఫీస్ మీటింగులో భక్తుల సమక్షంలో ప్రసంగంలో మా అన్నగారు మాట్లాడుతూ రామచంద్రరాజు గారు నా జీవితంలో లేటుగా ప్రవేశించినా నాతో చివరి వరకు ఉంటారా మీరన్నారు. ఆయనతో పరిచయమైన కొద్ది రోజులలో ఆయనతో పరిచయమైన కొద్ది రోజులకి భక్తులందరి సమక్షంలో ఈ మాట అన్నారు. ఆ మాట నూటికి నూరు పాలు సత్యమైంది. అలాగే నా జీవితానికి చివరి వరకు నా జీవితం చివరి వరకు వారితో కలిసి ఉండే సాన్నిధ్యాన్ని కలిగించారు. నాకు ఒక జ్ఞాని సమక్షంలో నిరంతరం కలిసి ఉండటం ఆయన నాకు ప్రసాదించిన వరం. మరొక మాట చెప్తున్నాను, శ్రీ నాన్నగారు ఎన్నో సందర్భాల్లో మా చేయి పట్టుకుని నడిచేవారు. అప్పుడు నేను నాన్నగారి చేతిని పట్టుకుని నడిపిస్తున్నారా అని నేను అనుకునేవాడిని. కానీ శ్రీ నాన్నగారి జీవితం చివరి వరకు నా చేయి పట్టుకుని నడిపించారని ఇప్పుడు నాకు తెలుస్తోంది. నా చేయి వదలకుండా నన్ను పట్టుకొని నడిపించారని ఇప్పుడు తెలుస్తోంది. నిజంగా ఇది మా ఇరువురి బోధ, మా ఇరువురి బంధం విడదీయరానిది. హలో,
వింటున్నాను అంకుల్.
హలో, అది కొంతవరకు ఉన్నది, ఇంకా చాలా ఉందనుకున్నది చెప్పాలంటే మీరు ఏమైనా అడగని చెప్తాను.
ఓకే,
ఎలా ఉందా?
ఎక్సలెంట్ అంకుల్.
ఏం నా గురించి చెబుతున్నారా పోతా? లేకపోతే
లేదు లేదు, మీరు
అంటే చెప్పటం.
అవును అవును అంకుల్, మీకు చెప్పడం అలవాటు లేదు, మీరు చెప్పను వద్దులేవు బహుశా, అదంతా నా హృదయంలో ఉంది, అది నేను మాటల్లో చెప్పలేను అన్నప్పుడే అది లోపల ఎంత గూఢంగా మీకు నాన్నగారు లోపల హృదయంలో ఉన్నారో మాకు తెలుసు. అయితే మీ పాత్ర ఇంకెవరికి వర్తించదు.
తర్వాత ఇంకా కొన్ని మాటలు
అంకుల్ చెప్పండి చెప్పండి.
నాన్నగారు కొన్ని గుర్తులు చెప్తాను, ఒకసారి వింటారా?
వినండి, చెప్పండి, వింటాం.
సృష్టిలో అటాచ్మెంట్ తప్పించి పాపం ఏది లేదన్నారండ.
అవునండి, అవును అవును రామచంద్రరాజు గారు.
అటాచ్మెంట్ తప్పించి పాపం ఏది లేదు అన్నారు. మానవుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారన్నా కోరిక కోపం ఉన్నప్పుడు తప్పులు చేయటం మానడు అంట. కోరిక కోపం అసూయ ఈ మూడు నిప్పులు అంటారు. ఈ మూడింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు కంట్రోల్లో ఉంటే మరలా శరీరం రాదు అన్నారు. జపము ధ్యానము జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. విద్య ఒక్కటే చాలదు, విద్య వల్ల వినయం రావాలి. వినయ సంపద వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది అన్నారు. ఇఫ్ ది ట్రూత్ ఈజ్ రియలైజ్డ్ దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ ఇఫ్ ది ట్రూత్ ఈజ్ రియలైజ్డ్ దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ నీ ఇంగ్లీష్ చేస్తాను నాకు నాన్నగారు ఇంగ్లీష్ ఇది ది ట్రూత్ ఈజ్ రియలైజ్డ్ దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ రాగద్వేషాలు ట్రూత్లో ఉండవు కాబట్టి అలా అన్నారు. కంపారిజన్ లేకుండా ఎవడు బుద్ధుడు అవలేడు అన్నారు. కంపారిజన్ లేకుండా ఎవడు బుద్ధుడు అవలేడు అన్నారు. మనకున్న కోరికలను కంపారిజన్ లేకుండా ఎవడు బుద్ధుడు అవలేడు అన్నారు. వినిపిస్తుందా?
వినిపిస్తా.
మనకున్న కోరికలను మమకారాలను విడిచిపెట్టడం సన్యాసం అన్నారు. మన సంపాదన సమాజానికి, మన సంపాదన సమాజానికి హాని నష్టం కలుగు చేయకుండా చూసుకోండి అన్నారు. పట్టపోసుకోవటం గురించి సంపాదించుకోండి, మీ లక్ష్యం మోక్షం అన్నారు. మీరు పొందవలసింది హృదయంలో మోక్షం, సుఖాన్ని పొందాలన్నారు. ఇంకోసారి చెప్పనా?
చెప్పండి.
అది ఇంకోసారి ఒకసారి సరిపోతుంది కదా? మనసులో దురాలోచనలు దురాలోచనలు రాకుండా చూసుకోవాలి. నారాయణ స్మరణ చేయటం వలన దురాలోచనలు రావు అన్నారు. ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని పట్టుకోకూడదు అన్నారు. ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని పట్టుకోకూడదు అన్నారు. అర్థశాస్త్రం కోసం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు అన్నారు. అర్థశాస్త్రం కోసం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు అన్నారు. ఇంద్రియ నిగ్రహం వచ్చే వరకు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు అన్నారు. ఇంద్రియ నిగ్రహం వచ్చే వరకు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు అన్నారు. ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోవటమే రియలైజేషన్. రియలైజేషన్ లేకుండా టీచింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ దాని ప్రభావం సమాజం మీద పనిచేయదు అన్నారు. రియలైజేషన్ లేకుండా టీచింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ దాని ప్రభావం సమాజం మీద పనిచేయదు అన్నారు. రియలైజేషన్ లేకుండా టీచింగ్ చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ దాని ప్రభావం సమాజం మీద పనిచేయదు అన్నారు. తెలివితేటల కంటే హృదయం విశాలం చేసుకోవడం చాలా కష్టం అన్నారు. తెలివితేటల కంటే హృదయం విశాలం చేసుకోవడం చాలా కష్టం అన్నారు. నేను చెప్పే మాటల వల్ల ఎంతో కొంత తపన స్పందన లేకపోతే మీలో ప్రతిస్పందన రాదు. మీలో ప్రతిస్పందన రాకపోతే ఆ పొరపాటు నాదే కానీ మీది కాదు అన్నారు. నేను చెప్పిన మాటల వల్ల ఎంతో కొంత స్పందన తపన స్పందన లేకపోతే మీలో ప్రతిస్పందన రాదు. మీలో ప్రతిస్పందన రాకపోతే ఆ పొరపాటు నాదే కానీ మీది కాదు అన్నారు. సత్యట్టుకుంటే అంటే మనకు అర్థమవుతుందో లేదో అని చెప్పడం గురించి విషయం గురించి ఇది.
అర్థమైందా? అర్థమైంది అంకుల్.
తర్వాత నాన్నగారు నేను, తర్వాత అరుణాచలంలో ఉండగా నాన్నగారు నేను మోరిగస్టుస్ నుంచి భోజనానికి వస్తూ పొద్దున్న బయలుదేరుతూ భోజనానికి మోరిగస్టు గారు వంతు దగ్గర ఆగి నా వెనక్కి తిరిగి, కాంచన గారు భోజనం తిని భోజనానికి ఉండేవాడు బుద్ధిమంతుడు లక్షణం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు అన్నాడు. భోజనం తిని భోజనానికి ఉండేవాడు బుద్ధిమంతుడు లక్షణం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు అన్నాడు నాన్నగారు. అంటే ఆహారం గురించి అంటూ ఆ మాట అన్నారు అన్నమాట. నా గురించి మరి నన్ను చూపించాలా?
లేదు లేదు అంకుల్. మీరు అలా పిట్టలా సన్నగా అనుకూలంగా ఉండేవారు, మీరు ఫుడ్ ఎక్కువ తినేది.
అంటే వెనక్కి తిరిగి వెళ్ళి చెప్పాను, వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళు అలా ఆగి వంతిన దగ్గర గచ్చ వంతినుండ కదా వెనక్కి నా మొగం తిరిగి చెప్పారు. అది
మీరు అది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, అది పాజిటివ్ గా చెప్పు ఉంటారు మీరు అలా తింటున్నారని.
అంటే ఇప్పుడు తెల్లచ్చింది ఏమి బొటాని వెళ్ళి అలా కొనుక్కుంటాం కదా. అది
అంత స్ట్రిక్ట్ అనమాట మీ విషయంలో. ఆయన అంత స్ట్రిక్ట్ మీ విషయంలో.
అది ఆయన అందరినీ భగవాన్ తోడిన భక్తులందరిపై వెళ్ళి మాట్లాడుతూ ఉండేవారమ్మా. అలా అందరితో నన్ను తీసుకెళ్ళి కూడా వాళ్ళందరికీ నేను ఎలా ఈ భక్తుల గురించి నాలుగు మార్పు తీసుకురావాలని అన్ని చూపించారమ్మా నాకు. అన్ని ఇంటింటి తిరిగి నడిచి ఆ రోజుల్లో ఇంతమంది భక్తులు లేరు కదా.
అవును అవును.
నడిచి వెళ్ళేవాళ్ళు అక్కడ విష్ణుకర స్వామి దానికి అక్కడ ఉంది ఓంసాది ఆశ్రమం. అలాగే తర్వాత ద్వారకానాథ్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. సంచది ఉండేది కదా నాగరీ అడిగివారు అని చెప్పేవారు పాపం. అలాగా అలా చాలా మంది భక్తుల్ని అప్పుడు ఈ స్వామి భగవాన్ దగ్గర ఆశ్రమంలో ఒక ఆయన ఉంది, ఒక స్వామి దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళేవాడు అన్నామల స్వామి. ఆయన కూడా అడుగుతూ ఉండేవారు, ఆయన ఏం చెప్పేవారు.
అలాగే
అందరి దగ్గరికి వెళ్ళి నాన్నగారు కలిసి ఉండే ఇవన్నీ చూపించేవారు నాకు అప్పుడు ఆ రోజుల్లో. రోజున ఆశ్రమానికి వెళ్తే పొద్దుట దర్శనానికి అప్పుడు నాన్నతో చెప్పుకున్నాను కూర్చున్నారో నేను స్కందాశ్రమం నడిచి వెళ్ళిపోయాను కొంత లెక్క పక్కనే. ఫస్ట్ లో వెళ్ళిపోతే సరే నాన్నగారు మళ్ళీ కంగారు చెప్పి మళ్ళీ ఆఖరికి వచ్చాను. వచ్చేస్తే నాన్నగారు మీరు అన్నారు నన్ను నా ఇలా వెళ్ళాను నాతో చెప్పని ఇంటికి వెళ్ళారు అన్నారు. అలా అంటే నేను మొట్టమొదట నాన్న అంటే అన్నా సినిమా వెళ్ళినప్పుడు నా నాన్న మన రమణాసు వెళ్ళినప్పుడు ఆనందం తట్టుకోలేకపోయానండి ఆ రమణాసులో ఫస్ట్ అంత ఆనందం వచ్చేసి నాకు నాన్నగారు లక్ష్ముండే వెళ్ళిపోయి స్నానం చేసి రమణాసుకి వెళ్ళిపోయాడు ఒకసారి నేను నాలుగింటికి బయలుదేరి ఐదింటికి
అదే అంకల్
అప్పుడు అలాగా ఆయన్ని చూపించారు నాకు మొత్తం మీద ఆయన కూడా తిరగని యాత్ర లేదు ఆయనతో పాటు నాకు.
అవును అవును అంకల్
అది ఎలాగా ఒకసారి అరుణాచలం ఫస్ట్లో వెళ్తే నాగాని 10 కిలోమీటర్లు మెడ్రాస్ బస్సులో వెళ్తూ 10 కిలోమీటర్లు కొండ కనిపిస్తుంది కదా మనకి రామచంద్ర గారు అదిగో అరుణాచలం అది అని అదిగో అని చూపించారు నాకు మొట్టమొదటిలో 10 కిలోమీటర్ల లోపల బస్సులో నుంచి అలాగే అలాగే ఎన్నో చూపించారు. తర్వాత నాగపూర్ వెళ్ళాము నాగపూర్ నుంచి అరుణ్ ఉన్నారు కదా
నాగపూర్ చాలా సార్లు వెళ్ళారు కదా అంకుల్
నాగపూర్ వెళ్ళాం అక్కడి నుంచి పోనా వెళ్ళాం పోలా నుంచి తర్వాత తుకారాం ఆశ్రమం సమాధి ఆశ్రమం తర్వాత ఏమో అది జ్ఞానేశ్వర సమాధి జ్ఞానేశ్వర్ అక్కడి నుంచి అది ఇదే ఈ శంకర అదేదో అది ప్రముఖ అది అదేదో దేవాలయం శివాలయం పెద్ద పేరు అది అక్కడ దగ్గరికి పోనా పోనా కదా భీమశంకరం కోణాలో రూమ్ లాడ్జ్ తీసుకుని అలా అరుణాన్ని అల్లు సురేష్ ఉండేవారు కదా అప్పుడు మా తోడుకు ఒకసారి ఇల్లు కూడా తీసుకెళ్ళారు కరుణ కరుణ అరుణ్ కాదు
కరుణ కరుణని అవును సురేష్ అంకులు
సురేష్ అండి ఆయన చాలా శ్రద్ధగా భక్తిగా ఉండేవారమ్మా కరుణ ఎంత భక్తి అంటే నిరంతరం ఇంకా నాన్నగారు ఆవిడకమ్మా ఆవిడ నిజంగా అంత ప్రేమ ఆవిడకి వాళ్ళిద్దరు కూడా అంటే ఆ సురేష్ పల్లె కానీ మామూలు కానీ నాన్నగారు కరుణ మాత్రం అసలు ఎవరో సరిపో మనం అంత భక్తి అంత శ్రద్ధగా వంట చేసి పెట్టి కూడా ఆవిడ చాలానే పాపం మేము ఉండగానే ఇంటి గృహ ప్రవేశం చేశారు వాళ్ళు మనవరా వీళ్ళు కూడా వచ్చేవారు జానకి ఇంకో అమ్మాయి అంతుడు ఇద్దరు కూడా అక్కడ వచ్చేవారు వాళ్ళ కూతుళ్ళు ప్రీతిని ప్రీతి వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి అప్పుడు అలాగ ఉండి భీమశంకరం చూసి భీమశంకరం రూము తీసుకున్నక్కడ ఉండి పొద్దుటే దర్శనం చేయలేం భీమశంకరం అక్కడి నుంచి మళ్ళా కొన్ని 4-5 రోజులు ఉన్నాం అక్కడ 5-8 రోజులు ఉండి చూసుకుని తల వచ్చేలా చాలా తిరిగాం అలాగ నాన్నగారి తోటి చాలా ఉన్నాయి చెప్పుకుంటాం అంటే నాన్నగారికి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు చెప్పి మళ్ళా చెప్పుకున్నారు సరిపోతుంది ఇది ఇంకేమైనా అడిగితే అడగండి మీరు ఒకసా
మాధవి గ్రీష్మ మీ అందరికి ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్తారు. రామచంద్రరాజు గారు
గ్రీష్మ
మాధవి
మాధవి
అదేంటి మిమ్మల్ని చూస్తే మాకేమనిపిస్తుంది అంటే రాముడు వచ్చినప్పుడు అందరూ వచ్చారు కదండి అలా మీ మిమ్మల్ని తెచ్చుకున్నారు నాన్నగారు అవునండి అలాగా ఎప్పుడు మీతో అదే మా నాన్నగారితో పాటే తిప్పి అన్ని అన్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లారు మిమ్మల్ని
తీసుకెళ్ళారు అది మాత్రం నన్ను ఫోన్ చేసి రెండు పలానా చోటకి వెళ్ళాలని అవసరం మళ్ళీ టికెట్లు అయ్యి నన్నే తీసుకోవాలి చూడాలి ఎవరికి అంటే తప్పకుండా వెళ్ళిపోయాము చాలా సార్లు మేము అలా నాన్నగారితో ఇది నాకు 38 సంవత్సరాలు నాన్నగారితో జీవయాత్ర జరిగిందమ్మా 38 సంవత్సరాల ప్రవచనాల నిమిత్తం విరామం లేకుండా సత్సంగాలు చేస్తూ నాన్నగారి ప్రయాణం సాగింది. తర్వాత నాన్నగారు కూడా నేను వివాహాలకి, పుట్టినరోజులకి, గృహ ప్రవేశాలకి, పైరులు, పంచాలపేట ఇవన్నీ కూడా కార్యక్రమాలను తీసుకుని వెళ్ళిపోరు ఆ రోజుల్లో. ఇవన్నీ అందరికి తెలుసు. అప్పుడప్పుడు ఏదైనా పుస్తకానికి ముందు పాట రాయాలంటే కొంత పుస్తకాలు రాసేవారు కదా భక్తి.
అవునండి.
ఆ ముందు పాట గురించి, తర్వాత నాన్నగారి అభిప్రాయం గురించి, ఆ ఆశీర్వాదాల గురించి ఉపాధ్యాయులు రాయమని నాన్నగారిని రాయమంటే, నాన్నగారిని రాసినట్టుంటే అప్పుడు నన్ను పిలిచి రామచంద్ర ఇలా రండి అని రాయాలని చెప్పేసి వీధి గదిలో తలిపేసుకుని కూర్చొని రాయించి నాతో అవన్నీ పోస్ట్ చేసి పంపించేవారమ్మా. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి ఇంటికి రండి, పలానా తోటకి మనం వెళ్ళాలి అని పురమాయించేవారు. మొదట్లో చాలా కాలం ఉపన్యాసం వెళ్ళేటప్పుడు నన్నే ఎక్కువగా ఇది టికెట్స్ అవి పురమాయించి తీసుకుని వెళ్ళి వెళ్ళేవారు నన్ను సాది. అదమ్మా తర్వాత మొట్టమొదటి సంతకి వెళ్ళిన తర్వాత కొన్న సంత కూడా నేను చేసి పెట్టాను నాన్నగారికి. నేను వెళ్ళాక తగ్గించాను నాన్నగారు. తర్వాత ఆలీలు వచ్చేసారనుకోండి. అది అలాగమ్మా.
నాన్నగారు మీకు అదేంటి అరుణాచలంలో ఆ గెస్ట్ హౌస్ లో నాన్నగారికి ఇది ఇది కలిగింది కదండి, అది ఎక్స్పీరియన్స్ మీరున్నారండి అప్పుడు?
ఉన్నాను ఉన్నాను ఉన్నాను.
మీకు గుర్తుంటే మాధ్యంలో
చెప్పాలి. వన్ మినిట్ ఐ టాక్ టు హిమ్. రామచంద్రరాజు గారు, అంకుల్ నాన్నగారు ఆయనకి అనుభవం వచ్చినప్పుడు నా పక్కన నేను మంచం మీద పడుకున్నాను. రామచంద్రరాజు గారు ఏమో కింద ఈ చాప వేసుకుని పడుకున్నారు. అనుభవం వచ్చిన తర్వాత వెంటనే రామచంద్రరాజు గారికి కూడా అనుభవం ఇచ్చేయాలని అనిపించింది నాకు అన్నారు. మీకు మెలకు వచ్చాక చెప్పారా అనుభవం? మెలకు వచ్చాక చెప్పారా మీకు?
మెలకు వచ్చాకనే ముందు ఏం చెప్పలేదు, నాకు చెప్పలేదు కూడా అన్నారండి తర్వాత మెలకు వచ్చాక.
కానీ మాతో చెప్పిన సందర్భంలో మాత్రం నేను నాకు ఆ అనుభవం వచ్చినప్పుడు అలా రామచంద్ర గారు గారిని చూస్తూ ఉండిపోయాను. ఈ అనుభవం ఆయనకు కూడా ఇచ్చేయాలని అనిపించింది అన్నారన్నమాట.
మరి ఆఫ్ చేసే మరి
అంటే ఇంకా అలా కాదు మాలాంటి వాళ్ళకి
అలా ఇలా మాట్లాడుకోవాలనా?
మీరు కూడా వెళ్ళిపోతే మరి మనందరం కలిసి వెళ్దాం.
అలాగే అలాగే అయితే
లేచాక మరి నాన్నగారు చెప్పింది గుర్తుందా మీకు?
అంత లేదమ్మా మీరు గారు నాకు అది అబ్బాయి అప్పుడు తర్వాత ఇలా చెప్పడం వల్లే విన్నాను నేను బయట.
అదేలేండి అదేలేండి. అవును అవును. ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక పక్కన మీకు చిన్నపిల్లలు సంసారం అన్ని ఉండి కూడా
అవును
అన్ని ఉండి కూడా మీరు అంటే నిరంతరం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు లేకుండా ఆయన వెళ్ళలేనట్టుగా తీసుకెళ్లిపోయేవారు.
అవునవును. నాకు నిజంగా అప్పుడు మా ఊళ్ళు ఎవరు కూడా గుర్తొచ్చేవారు కదమ్మా అలా
వెళ్ళేవాళ్ళు. అదే ఇప్పుడు ఏ జ్ఞాని భూమి మీదకి వచ్చినా ఒక అటెండెన్స్ తెచ్చుకుంటారంట. అలా ఆయనకు అనుగుణంగా మిమ్మల్ని తెచ్చుకున్నారు రామచంద్రరావు గారు.
నిజంగానే పెట్టుకున్నారు. నాకు అంత ఆ యోగ్యత అర్హత లేదు. నాకు నన్ను పెట్టుకున్నారు ఏంటంటే నిజంగా అప్పుడప్పుడు అనిపించింది. నేను సరిపోనండి ఆయనకి. ఆయన యొక్క వైభవానికి నేను సరిపో. నిజంగా నేను ఉన్నవాడు చెప్తున్నాను. నేను అన్నాడు వెళ్ళినప్పుడు శరీరానికి అది కాదు, శరీరానికి ఇంత వైభవం వచ్చేస్తాను, ఇంకా ఆత్మానం పొలిగితే ఇంక ఎంత ఆనందం వస్తుందని గురించి నాన్నగారు కూడా వెళ్ళినప్పుడు అంత అసలు నిజంగా ఆత్మానుభవం వస్తే అసలు ఏంటిది ఇంత నాన్నగారు ఇంత నన్ను ఇంత ఇంత బాగా ఇంత వైభవంగా నన్ను ఇలా చేయించినారు ప్రయాణాలు అయ్యింది ఏంటిది అని నా జీవితంలోని అనుకునేవాడు నేను అప్పుడు.
అవునంకుల్
నాకు నాన్నగారితో దిన్నూరు ఫస్ట్ లో వెళ్ళినప్పుడు అసలు ఆనందం మామూలు కాదమ్మది, అదే ఆత్మానందం నిజంగా. నేను
అవునంకుల్ అవును
మామూలు ఆయన అలా అంత ప్రేమ అమ్మా నాకు అర్థం కావలేదు అది. నేను ఫస్ట్ నాకెళ్ళినప్పుడు మానవుడు ఈశ్వరుడు రూపం ధరించి వస్తాడని ఈశ్వరుడు ఒక రూపం తీసుకుని మన ఇలాగ బోధిస్తాడని నాకు ఫస్ట్ నాంగ దగ్గరికి వెళ్ళేదాకా నాకు అది తెలియదు. మనం ఆత్మ నిగ్రహించుకోవాలని కూడా తెలియదు నాకు, ఏకాగ్రంతే తెలియదు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆత్మ మన అయ్యున్నావు అని కూడా తెలియదు నాకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను ఆత్మ అలాగా నన్ను తర్వాత అంతటి వాణి చేశారు నన్ను నాన్నగారు. మనం ఆయన మన జన్మరాహిత్యం ఎలా ఉన్నా అది ఎలా పొందాలి, మనలో బలహీనతలు ఏ బలహీనతలు ఏం పొట్టు ఏం పోగొట్టుకుంటే నీవు మోక్షాన్ని పొందుతావో జన్మరాహిత్యం పొందుతావో అవన్నీ నాకు తెలియజేశారమ్మ. నా ఉన్నమాట చెప్పాడు మీకు నా వాసన ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు ఏం పోగొట్టుకోవాలో అంత చేశారు, నాకు మించింది ఏముందా?
అవును
అటువంటి చేశారు. మనలో ఉన్న వాసనలే కదా పోగొట్టుకోవడం మరి సాధన అంటేని.
అవునంకుల్ అవును
బలహీనతలని మనం ఎప్పటి నుంచో చేసిన ఈ జన్మలే కాకుండా గత జన్మలో కూడా బాటోరి వస్తాయి అన్ని.
అవును అవును
అవి ఎక్కువగా బలంగా ఉంటాయి మనకి. అవి అవి ఎంతో సాధన చేస్తే తప్ప అది గురువు అనుగ్రహం ఉంటే తప్ప పోవాయి.
అవునంకుల్
అయ్యి బాగుంది. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం ఏం చేయలేమమ్మా సాధన.
అవునంకుల్
మనం చేద్దారా? అవును ఆయన అనుగ్రహం ఉంటే మనం ప్రత్యేకించి పూర్తిని చేయక్కర్లేదు. ఆయన ఇచ్చేస్తాడు ఆయన.
అవును
పని వదిలి పెట్టుకుని చేయక్కర్లేదు.
అవునంకుల్
మీరు మమ్మల్ని ఏం చెప్పిందారు అంతా మీరు ఫోన్ చేశారు మాకు చెప్పిందారు మీరు.
అదిగో అంకుల్ ఇదిగో వినయం లక్షణం ఇది.
నిజంగానే
మీరు అంకుల్ మిమ్మల్ని సహజ సమాధి ఉంచారు. ఆయన
సహజ సమాధి ఉంచారు. ఏమించారు ఏం లేకుండా చేశారు మొత్తం కదా.
ఏమి లేకుండా చేసేసి అది కతృత్వం అనేది లేకుండా చేసి మీరు ఔన్నత్యం ఉందని కూడా మీకు తెలియకుండా చేసేసారు.
ఆయన ఏం చేసినా భగవాన్ లాగా మనకి ఎన్ని మహిమలు చేసేవారు అందరిలోని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు తీసేసి ఆయన తెలియకుండా ఆయన ఎన్నో చేసేవారు మనకు తెలియకుండా. ఎన్నో మెడికల్స్ అంటారు అట్లే ఆయన మెడికల్స్ చెప్పుకోరు. ఆయన తెలియకుండా అయినా కూడా తమ మామూలు కామగా ఉంటారు, తెలిసినా కామగా ఉంటారు. ఆయన భగవంతుడి కంటే కూడా ఈక్వల్. ఈయన భగవంతు ఈయనకి సంబంధాలు ఇద్దరు ఒకటే. అంచేత అరుణా భగవాన్ అన్నారంటే అరుణాచలేశ్వరుడు కదా. అరుణాచలేశ్వరుడే భగవాన్, భగవానే మళ్ళీ నాన్నగారు, ముగ్గురు ఒకటే.
అవును
ముగ్గురు ఒకటే, తేడా లేదు అసలు.
అవును
అలా అటువంటి నాన్నగారు లాంటి వాళ్ళు మళ్ళా మనం గురువుని చూడలేము.
అటువంటి
వాళ్ళు మళ్ళీ ఎప్పుడో కానీ శరీరం తీసుకోరు. మళ్ళీ ఎప్పుడో నాన్నగారు మన గురించి ఆయన వచ్చేంత రూపం ఎత్తుకుని ఆయన మన అందరి గురించి.
ఒకవేళ కొంచెం టైం తీసుకున్నా మనం అందరం వెళ్ళిపోయాక ఆయన కూడా మళ్ళీ తిరిగి వద్దాం.
ఓ రావాలి మనం ఆయన పిలిచి రావాలి. అవును సన్నిధే మోక్షం. అదే రామకృష్ణరామస్ వివేకానందని ఎలా తీసుకొచ్చాడు
అలా మీరు తప్పకుండా వచ్చేస్తారు ఆయన కూడా.
ఏవో అంత ఎలా చేస్తారు గురుగారు మరి. మన అందరం అదృష్టవంతులు, మన అందరం పూర్వజన్మ సిద్ధితో వల్ల ఆయన దొరికారు గురువుగారు. మనకి మామూలు గురుగారు కాదు, చాలా మంది సద్వినియోగం చేస్తున్నారు.
హలో
దీదీ అంకుల్ది కట్ అయినట్టుంది.
నేను ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేస్తాను, ఒక నిమిషం.
చెయ్యమ్మా చెయ్యి.
ఆయన ఎప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తా ఉంది. మధ్యలో అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకోవా.
అరే మాధవి గ్రీష్మ చూడాలరా మీరిద్దరు.
అది యాక్చువల్లీ ఫోన్ తో కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇట్స్ ఇన్ఎవిటబుల్ ఇది. అంటే లైక్ సో ఆయనకి కూడా వినిపించదు కదా, సో ఈకో వస్తుంది అప్పుడప్పుడు అంతే.
ఓకే ఓకే ఓకే. ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో వస్తుంది, అది ఉందా ఆల్రెడీ?
నో నో నో, మాధవి అక్క కనెక్ట్ చేస్తోంది అంకుల్, అది మ్యూజిక్.
The person you
చేశానండి, మళ్ళీ కనెక్ట్ చేశానండి. ఉషా
అంకుల్ చెప్పండి. అంకుల్ ఇందాక కట్ అయింది అంకుల్ మీది.
అది ఇంకా
అంకుల్
జ్ఞాన చెప్తారా మీరు, మీరేమన్నా అడుగుతారా?
అంకుల్ నేను అడుగుతాను. అదే అంకుల్ అది యాక్చువల్ గా ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు పాలకొల్లులోనే ఉన్నారు కదా అంకుల్?
లేదు లేదు, బడ్లోని పోలేదండి.
ఆహో ఓకే. నాన్నగారిని కలిసినప్పుడు మీరు బడ్ల నాన్నగారిని కలిసినప్పుడు అక్కడ ఉన్నారు?
వడ్లవాడి పోలే ఇంచుమించు సైకిల్ మీద 10 నిమిషాలు మా ఊరు రోజు అంతకే రోజు వచ్చి నాన్నగారింటికి.
ఇప్పుడు నాన్నగారికి రియలైజేషన్ అంకుల్, అంకుల్ నాన్నగారికి రియలైజేషన్ రాకముందు కూడా సైకిల్ మీద వెళ్ళి భగవద్గీత ప్రవచనాలు చెప్పేవారా?
అదే నాన్నగారు అంటే ఇంచుమించు నాన్నగారు నాన్నగారు ప్రతి పౌర్ణమి కొన్ని చింతపడు ఒకటి లేక కొన్ని ఊళ్ళు వెళ్ళి చింతపడు ఒకటి ఎక్కువగా వెళ్ళి ప్రతి పౌర్ణమి వెళ్ళి అక్కడ మీటింగ్ చెప్పుకోరు భాగ్యత గురించి.
భాగ్యత
గురించి ఉపన్యాసాలు చెప్పొచ్చి ఉండేవారు. అంటే అప్పటికి భక్తులు ఎవరు లేరు, కొద్దిగా ఆ ఊళ్ళో వరకే 5 మంది ఆ ఊళ్ళో వాళ్ళు వెళ్ళి ఇంటా ఉండేవారు నాన్నగారికి. అప్పటి నుంచి ఉండే నాన్నగారు రియలైజ్ చేసింది అంటే
బహుశా
ఉద్దేశం ఆయన ఇంచుమించు ఆయన భగవాన్ దర్శనం వచ్చేటప్పటికి ఆయనకి రియలైజేషన్ అయిపోయిందమ్మా.
అవును అవును అంకుల్ అవును.
నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను
అండి. అనిపించేది
పట్టుకున్నది అప్పటికే రియలైజ్ అయిపోయింది.
అవును
ఆయనకి.
అవును అవును
ఆయనకి అసలు భయం అన్నది తెలియదు ఆయనకి, గొప్ప ధైర్యం ఆయనకి. పూర్వం ఆయన నా ఫస్ట్ లోనే నాన్నగారు ఈ చెప్తూ ఏం చేశారంటే ఆయన ప్రజలకి భక్తులకి ప్రజలకి మామూలుగా ఆయన ఏదో ఎవరో ఈయన దగ్గర అడగడానికి వచ్చేవారు, ఉద్యోగ పెంచండి ఈ పెంచండి అన్ని. ఆ ఉద్యోగం అంటే పోదు సమితికి వెళ్ళి వాళ్ళకి ఉద్యోగాలు వీళ్ళు ఉద్యోగాలు వచ్చి ఎక్కించేవారు. ఏమైనా డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చేవారు, భోజనం కావాలంటే భోజనం పెట్టేవారు, ఏమైనా చదువు కావాలంటే చదువు చెప్పించేవారు. ఇలా ఎన్నో సాంఘిక సేవలు చేసేవారు అనేది పూర్వం. అంటే సంఘ సంస్కర్తగా ఉండిపోవాలనుకున్నారు పూర్వం ఆయన ఫస్ట్ లో. సంఘ సంస్కర్తగా ఉన్నారు. అలా ఉండగా ఆయన మామూలుగా అప్పటికే ఆయన శుద్ధి అయిపోయారమ్మా. శుద్ధి అయిపోతేనే భగవాన్ తీసుకున్నారు ఆయన. ఆయన అప్పటికే భగవాన్ భగవద్గీత చదవటం ఈ చదవటం ఆయన చాలా పరిశీలనాత్మకం, చాలా బుద్ధిగా ఉంటారు ఆయన. అసలు ఏది కూడా బుద్ధిగా నమ్మరు ఆయన.
అవును
అన్ని అంటే బాధ్యాత్మిక అన్ని తెలివితేటలు ఎవరికి లేవు అసలు.
అవును
అసలు నాన్నగారికి ఉన్న తెలివితేటలు అంటే ఆయనయే. ఆ భౌతికంగా కూడా తెలుసు, అది ఆధ్యాత్మిక బాగా ఇదే అండి.
అవును
అలాగే చిత్తంలో చాలా ఎక్కువగా భగవాన్ అంటే బాగా ఇష్టం. అన్ని అన్ని ఉపనిషత్తులు చదవని లేవు, ఇంచుమించు అన్ని తెలిసే ఆయనకి, సారం వేదాలు సారం అంతా తెలిసే ఆయనకి. అప్పుడే ఆయనకి నిరంతరం ఎక్కువగా రీడింగ్ చేసేవారు ఆయన కూడా. భగవద్ మనం పొందినా కూడా పుస్తకాలు చదువుతూ ఉండేవారు
ఆయన, విపరీతంగా చదివేవారు,
విపరీతంగా. అయ్యి బాబు ఆయన ఆయన చదివితే ఓ పుస్తకం పుస్తకం మొత్తం అంత చదవచ్చా లేదు, ఆయన అక్కడక్కడ చదివి సారం చెప్పేస్తారు వివేకానందులాగా
మొత్తం.
ఆయన అవును ఆయన అంత జ్ఞాపశక్తి ఆయనకి. నాన్నగారు మీరు ఉపన్యాసాలు ఎలా ఎలా చెప్పగలుగుతున్నారు అన్నాను నేను ఒకసారి ఆయన్ని. నా గొప్పదండి ఏం రాజేంద్రగారు నాన్నగారు భగవాన్ చెప్పిందన్నారు నాతో మాటలో, భగవాన్ అండి అన్నారు నాతో. భగవాన్ పలికించినారు మన గొప్పతనం ఏముందా అని అలాగే. అంచేత భగవానికి ఆయనకి తేడా లేదు, అంచేత భగవాన్ ఆయన తీసుకున్నారు. కారణం ఎంతమంది లేరు ఈ విధంగా ఆయనకి ఆయనకి ఇంకా జ్ఞానం కలిగిందో చాలా జ్ఞానం కలిగిందో చాలా తక్కువ మంది ఉంటారు.
అది నీ అంకుల్ తర్వాత చెన్నూరే కాదు, ఇప్పుడు పాలకొల్లు వచ్చినా, నర్సాపురం వెళ్ళినా, భీమవరం వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, లేకపోతే మీరు ఎవరికి చెప్పకుండా సీక్రెట్ ట్రిప్లు వేసినా మిమ్మల్ని కూడా పెట్టుకుని మీకు టికెట్ తీసి తీసుకుని వెళ్ళిపోయేవారు కదా.
అవునవును ఎక్కువగా చాలా తెలియకుండా వెళ్ళిపోయిన చాలా మంది టికెట్ తీసుకుని నేను ఎవరికి చెప్పండి అని నాతో నేను టికెట్ తీసుకురామని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు మేము. పోదు ఒకసారి ఒక పుట్టినరోజు దేనికి కూడా లేకుండా వెళ్ళిపోయాం మేము ఒకసారి.
అంకుల్
గుర్తుందా
ఇప్పుడు ఈ అనుభవం నేను చెబుతాను వినండి.
చెప్పండి.
అది అంటే నెక్స్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకుందాం, మన ఇద్దరం చాలా ఉంటాయి మనకి మాట్లాడుకోవడానికి. అది పుట్టినరోజుకి అసలు ఎవ్వరికి చెప్పద్దు, అసలు భక్తులు ఎవరికి అందుబాటులో ఉండను, ఎవరు జిన్ను రావద్దని అనౌన్స్ చేశారు.
అవును అవును.
ఏ అందుకు భక్తులు అందరూ ఏం చేశారంటే చెప్పండి అంకుల్ మీరు చెప్పండి
చెప్పండి
మీరేదో చెప్తున్నారు చెప్పండి.
అంటే అప్పుడు ఈ నాన్నగారు అదే మీరు చెప్పి చెప్పండి నాన్నగారు ఇప్పుడు నేను వెళ్ళిందా అది బదిలీ అంటారు అది నాన్నగారు పుట్టినరోజు చెప్పండి వెళ్ళింది.
కాదు కాదు తిరుపతి వెళ్ళారు చెబుతాను వినండి.
తిరుపతి
తిరుపతి వెళ్ళారు ఎందుకంటే నేను వచ్చాను అక్కడికి.
తిరుపతి
వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి మనల్ని శ్రీకాళహస్తి కూడా వెళ్ళిరమ్మన్నారు నాన్నగారు.
గుర్తొచ్చింది ఇప్పుడు
చెప్పండి.
విచ్ ఇయర్?
ప్రాబబ్లీ 2012 గాని 2011 or 12 అమ్మా. అయితే ఈ ఇన్సిడెంట్ చెప్తాను నేను. అయితే భక్తులందరూ మహా ముదర్లం కదా అంకుల్, అందరం మేము పుట్టినరోజు డేట్ ప్రకారం నాన్నగారు ఉండరు అని చెప్పి భక్తులందరూ ఏం చేశారంటే తిథుల ప్రకారం పుట్టినరోజు వస్తుంది కదా, అది ఒక వారమో 10 రోజుల ముందు వారమో 10 రోజుల ముందు తిథి ప్రకారం వస్తే నాన్నగారిని అంతర్వేది ఆహ్వానించారు. అయితే అంతర్వేదిలో మీకు గుర్తుందా ఈ సప్తర్షులది ఏదో మండపం కట్టారు.
కట్టారు
దాని కార్యక్రమానికి నాన్నగారిని ఇన్వైట్ చేస్తే అదే రోజు తిథుల ప్రకారం పుట్టినరోజు అయిందని మనం మల్కిపురం సత్య వాళ్ళు నాన్నగారిని వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు సాయంత్రం భోజనానికి. అప్పుడు నాన్నగారు అంతర్వేది వస్తే నేనేం చేశానంటే నా పిల్లోని తీసుకుని నేను అంతర్వేది, అదే ఇంకా నాన్నగారు కనీసం తిథుల ప్రకారం పుట్టినరోజుకి మనం ఉండొచ్చు అని చెప్పి నేను జిన్నూరు వచ్చేసి నాన్నగారితో పాటు మీరు నేను నాన్నగారు నా పిల్లోని తీసుకుని వచ్చాం, కలిసి వెళ్ళాం మనం అంతర్వేది. అంతర్వేది వెళ్ళి ఆ తర్వాత సత్యగారి ఇంటికి వెళ్తే నాన్నగారితో కేక్ కటింగ్ చేయించి హ్యాపీ బర్త్డే అంతా సెలబ్రేట్ చేసేసి నాన్నగారికి పాట పాడేసి అందరూ ఆ మర్నాడు అంటే రాత్రి కూడా పడుకుని మర్నాడు బోన్ చేసాక బయలుదేరి జిన్నూరు వచ్చేసారు అనమాట. ఏ ఆ రాత్రికి ట్రైన్, ఆ రాత్రికి ట్రైన్ తీసుకుని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను అంకుల్. అయితే ఇది ఇది అందరూ వినండి బాగుంటుంది. అయితే నాన్నగారికి అప్పటికే ఖతార్ ప్రయాణం ఉంది అంకుల్, మీకు నాన్నగారికి టికెట్ తీసేశారు ఖతార్కి. ఖతార్ కాదు, ముందు కువైట్, కువైట్ లో 4 రోజులు ఉండి కువైట్ నుంచి ఖతార్ వెళ్ళడం. మీరు ఖతార్ వచ్చారా? మీరు ఖతార్ రాలేదు కదా అంకుల్. మీరు రాలేదు అంటే గిరి వాళ్ళ మదరు ఫాదరు నాన్నగారికి
తీసుకున్నారు.
అవును గిరి వాళ్ళ ఫాదర్ కి మదర్ కాదు కాదు, గిరి వాళ్ళ తల్లిదండ్రులకి నాన్నగారికి కలిపి గిరి టికెట్ తీసినట్టున్నాడు.
అవును అంతే.
అవును ఇంక అటెండెన్స్ అవ్వలేదు, వెళ్ళాను. అది ఎలా జరిగిందో చెబుతాను, దీని అన్నిటికి లింక్ ఉంది, ఈ పుట్టినరోజు నుంచి లింక్ ఉంది దానికి. అయితే అంతర్వేది అయిపోయిన తర్వాత మొర్నాడు సాయంత్రం ట్రైన్ ఎక్కుతా ఉంటే ఖతార్ లో మా రమాళ్ ఆడబడుచు జ్యోతి వాళ్ళు ఉంటారు. అయితే నాకు నాన్నగారు నాన్నగారు ఖతార్ వెళ్తున్నట్టుగా సమాచారం అందింది, కానీ నాకు అసలు పాస్పోర్ట్ కూడా లేదంట. అంటే పాస్పోర్ట్ కూడా చేయించుకోలేదు నేను, ఎందుకంటే నాన్నగారు ఉండగా మనం ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో పాస్పోర్ట్ కూడా చేయించలేదు ఎప్పుడు. అయితే సరే చెబుతాను, వినండి వినండి. అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం మొర్నాడు, బాబుని తీసుకుని వచ్చి ట్రైన్ నర్సుపూర్ ఎక్కబోతా ఉంటే జ్యోతి వాళ్ళ ఆయన అనుకోకుండా భీమవరంలో వాళ్ళ చుట్టాలు ఎవరినో ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వచ్చారు. అసలు ఆయన ఇండియాలో భీమవరంలో ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఏ ట్రైన్ ఎక్కబోతూ ఉంటే అన్నయ్య కనపడి ఉష బాగున్నావా అని ఇద్దరం పలకరించుకుంటే వస్తున్నావా కువైట్ నాన్నగారితో అని అడిగారు. అంటే అసలు నాకు పాస్పోర్టే లేదు, నీకు నేను ఎలా పాస్పోర్టే లేదు, నేను ఎలా వస్తాను అన్నయ్య, ఇంక ఊరుకుందాం లేండి అన్నాను. అంటే వద్దు పాస్పోర్ట్ అప్లై చేయి, నాన్నగారు రావడానికి ఇంకా నెల టైం ఉంది కదా, వీసా నేను అప్లై చేస్తాను నీకు, నువ్వు వెళ్ళగానే ముందు పాస్పోర్ట్ అప్లై చేయి అన్నారు. అయితే అయితే అప్పటికి నెల టైం లేదు అంకుల్, 20 రోజులే, ఎందుకంటే అప్పటికే 10 రోజులు అయింది టికెట్లు తీసేసుకుని. అయితే నేను అన్నాను అన్నయ్య 20 డేస్లో పాస్పోర్ట్ ఇంపాసిబుల్, మర్చిపోదాం ఇంకా, ఇప్పుడు ఇంట్లో కూడా 15 రోజులు అంటే ఇంట్లో కూడా ఒప్పుకోరు, బాగుండదు వేరే దేశం ఈ టైంలో, పిల్లోడు కూడా చిన్న పిల్లోడు కదా, వద్దులేండి అంటే అలా కాదు, తత్కాల్ పెట్టుకో, నేను హెల్ప్ చేస్తాను నీకు, నేను వీసా తీస్తాను, నువ్వు వెళ్ళగానే తత్కాల్ పాస్పోర్ట్ పెట్టుకో అని చెప్పేశారు అన్నమాట. అప్పుడు ఇంక ట్రైన్ ఎక్కి వచ్చేసాను, వచ్చేసిన తర్వాత 4 రోజులు ఊరుకున్నాను అంకుల్, ఎందుకులే ఇంకా మనకి ఇది వర్కౌట్ అవ్వదని ఊరుకున్నాను. తర్వాత ఆనంద్ తోటి ఊరికే క్యాజువల్గా ఇలాగా పాస్పోర్ట్ అప్లై చేసుకోమన్నారు అన్నయ్య, పోనీ అప్లై చేసుకున్నా వస్తే వస్తుంది లేకపోతే లేదు అంటే నీ ఇష్టం అన్నారు. అప్పుడు అయ్యబాబా ఇదేంటి ఒప్పేసుకున్నారు అని చెప్పి వెంటనే అయ్యబాబా ఇప్పటికే అనవసరంగా 4 రోజులు వేస్ట్ చేశానని గబగబా ఫామ్ అది తెప్పించుకుని ఫామ్ ఫిల్ చేసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అన్ని సబ్మిట్ చేస్తూ ఉంటే 10th క్లాస్ ఏదో సర్టిఫికెట్ ఇది కాదు, ఇంకా మాకు మార్క్ లిస్ట్ ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకో ఏదో కావాలని అడుగుతూ ఉన్నారనమాట. అది తత్కాల్ కూడా ఇంకా ఇప్పుడేం లేదమ్మా, ఇది వరకు పెట్టాం కానీ ఎత్తేసాము, తత్కాల్ పాస్పోర్ట్ ఏమీ లేదు, మామూలు పద్ధతిలోనే వస్తుంది అని చెప్పారనమాట. అదిని 10th ఏదో ఇంకో సర్టిఫికేట్ కావాలి అంటే, అది యాక్చువల్గా నా దగ్గర ఉన్నాయన్నీ అవే సర్టిఫికెట్లు. సో హడావిడిగా నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇదేంటి ఇవే కదా, ఇంకా మనకి ఏమన్నా ఇచ్చారా లేకపోతే ఇంటర్మీడియట్లో ఏమన్నా సబ్మిషన్ చేస్తే మనకి తిరిగి ఇవ్వలేదా, ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో అడుగుతున్నారు అని ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు అక్కడ ఎవరో ఆఫీసర్ చూసి నన్ను ఏంటమ్మా ఏంటి నీ ప్రాబ్లం అని అడిగితే, ఇలాగా డాక్యుమెంట్స్ అన్ని సప్లై చేశానండి, వాళ్ళు ఏదో ఇంకోటి ఏదో కావాలంటున్నారు, ఒకసారి చూడరా మాకు సిబిఎస్ఈలో ఇంతకు మించి ఏమీ ఉండవు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నీ చూసి ఏంటయ్యా దీనికి కూడా మళ్ళీ ఇంత ఇంత తతంగమా, అమ్మాయికి ఏమక్కర్లేదమ్మా ఇవి సరిపోతాయి నువ్వు వెళ్ళు అన్నారు. ఆ తర్వాత తత్కాల్ కుదరదా మళ్ళీ మళ్ళీ అక్కడ కూర్చుని నేను అన్నయ్యకు జ్యోతికి ఫోన్ చేసి తత్కాల్ కుదరదంటున్నారు, పాస్పోర్ట్ అప్లై చేసినా నెల పట్టేస్తుందేమో నాకు పాస్పోర్ట్ రావడం, ఇంకా ఉపయోగం ఏమో అని మాట్లాడుతున్నాను అనమాట. ఈ లోపల నా పక్కన కూర్చున్న ఆయన ఏంటమ్మా నీ ప్రాబ్లమ్ అని అడిగారు. అంటే నేను ఇలాగ పాస్పోర్ట్ తత్కాల్ లేదంట కదండి, నాకు నెల పట్టేస్తుంది అంటే కదా టైం రావడానికి, ఇలాగ 20 రోజుల్లో నేను మా గురువు గారితో ఖతార్ వెళ్ళాలి, మరి ఇది ప్రాసెసింగ్ అవ్వదేమో కదా, ఇంత నేను అప్లై చేసి వేస్ట్ అయిపోతుందండి అన్నాను. ఆయన ఏమన్నా తెలుసా, నేను మీ ఏరియా ఏంటమ్మా అని అడిగారు. శ్రీనగర్ కాలనీ అండి అంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయన హెడ్ దేనికో పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన. ఆయన ఏమన్నారంటే మా ఏరియాలోకి వస్తుంది మీ శ్రీనగర్ కాలనీ, తత్కాల్ అంటే ఏమీ లేదమ్మా, పోలీస్ ఎంక్వైరీ కొంచెం తొందరగా అయిపోతుంది అంటే, ఆ పోలీస్ ఎంక్వైరీ నేను నీకు చేయించేస్తాను తొందరగా, అదే తత్కాల్ అయిపోతుంది అన్నారు. అసలు చూడండి అంకల్, చూడండి ఒక పక్కన 10th సర్టిఫికెట్ ఏదో కరెక్ట్ గా లేదంటే ఒక ఆయన వచ్చి ఇంటర్ఫియర్ అయ్యారు, ఎల్లమ్మా లేదు మేము సబ్మిషన్ అయిపోయింది అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అక్కర్లేదు సిబిఎస్ఈకి నువ్వు చెప్పినట్టు ఉండదు అన్నారు. తర్వాత ఆఫీసర్ తర్వాత అయ్యో తత్కాల్ కాకపోతే అసలు నాకు పాస్పోర్ట్ రాదు, ఇంత సబ్మిషన్ అయిపోయాక కూడా ఇది ఎలాగా అనుకుంటూ ఉంటే పక్క ఆయన ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడగడం, తత్కాల్ రావాలంటే ఏమీ లేదు పోలీస్ ఎంక్వైరీ తొందరగా చేయాలి, మా ఏరియాలోకి వస్తావు నువ్వు నేను చేయించేస్తాను నీకు, నా నంబర్ నోట్ చేసుకోని ఆయన నంబర్ ఇచ్చి నా నంబర్ ఆయన తీసుకుని స్టోర్ చేసుకున్నారు అంకుల్. తర్వాత ఏమైంది, వచ్చేసిన వారం రోజులకి రేపు పుట్టినరోజు అనగా ఈ రోజు జయ ఫోన్ చేశారు నీకు సాయంత్రం 23 సెప్టెంబర్ నాన్నగారు బర్త్డే, 23 సెప్టెంబర్ నాన్నగారు బర్త్డే కదా, సెప్టెంబర్ 21 రాత్రి అండి, 21st సెప్టెంబర్ ఈవినింగ్ ఎప్పుడో మీకు ఫోన్ చేశారు. ఎవరు జయ? చేస్తే మీరు ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఆవిడకి వెనకాల గోవిందనామాలు వినపడ్డారు. వినపడి ఆవిడ వెంటనే గ్రహించేశారు తిరుపతి అయ్యి ఉంటున్నారు. మీరు చెప్పలేదు ఎక్కడున్నారంటే రాజేంద్రరాజు గారు అంటే వద్దులేండి బాబు నాన్నగారు వద్దన్నారు కదా ఇంక ఊరుకోండి అని ఫోన్ పెట్టారు మీరు, ఎందుకంటే నాన్నగారు చెప్పాలంటే ఇంక చెప్పకూడదు కదా, చెప్పలేదు. నాకు మొరనాడు మధ్యాహ్నం నేను క్లినిక్ లో ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఆంటీ ఫోన్ చేశారు. మర్నాడు మధ్యాహ్నం 12:30 ఆ టైంకి జై నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమే ఉషా నాన్నగారు తిరుపతిలో ఉన్నట్టున్నారే, వెనకాల గోవిందనామాలు వినిపిస్తున్నాయి, ఖచ్చితంగా తిరుపతి అయి ఉంటుంది అన్నారు. అప్పుడు నేను అయితే కన్ఫర్మ్డ్గా తెలుసా అంటే శోభలత శోభలత అని పద్మ ఇద్దరికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ లెచ్చలేదంట.
పద్మ
అంటే నాన్నగారు వద్దన్నారు ఎవరు ఎత్తలేదు ఫోన్. కానీ ఎంఏ గోవింద నామాలు వినపడ్డాయంటే తిరుపతి అయి ఉంటుంది అంటే సరే అంటే నేను వెళ్ళిపోతానైతే తిరుపుతాను. అప్పుడు అప్పుడు సరే అని చెప్పి నేను 1 గంట క్లినిక్ మూసేసుకుని పరుగుల మీద ఇక్కడ రిజర్వేషన్ సెంటర్కి వెళ్ళి టికెట్ లైన్ లో నుంచి టికెట్ తీసుకునే టైంకి ఇంకో నెక్స్ట్ లైన్ లో నా ముందు ఒక్కళ్ళు ఉన్నారు నేను టికెట్ తీసుకోవాలి. ఈ లోపల నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని మీ ఇంటి ఎదుర్కొన్నా ఉన్న ఎంక్వైరీకి నువ్వు లేవేంటమ్మా ఇక్కడ అని. పాస్పోర్ట్ ఎంక్వైరీకి ఇంటికి వచ్చారు నేనేమో రిజర్వేషన్ సెంటర్ లో ఉన్నాను. అప్పుడు నేను అన్నాను దయచేసి ఒక్క 10 నిమిషాలు పావు గంట ఆగరా ఇక్కడ టికెట్ అవుతుంది నేను మా గురువు గారి దగ్గరికి తిరుపతి వెళ్దామని టికెట్ తీసుకుంటున్నాను సారీ మిమ్మల్ని ఇలా వెయిట్ చేస్తున్నందుకు ప్లీజ్ ఒక్క పావు గంట వెయిట్ చేయరా అని గబగబ టికెట్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. అంకుల్ ఆటో తీసుకుని స్పీడ్ స్పీడ్ గా వచ్చేసాను అనమాట. టికెట్ దొరికేసింది ఆనందనేమో తిరుపతి పైన తిరుమలలో అకామిడేషన్ బుక్ చేయమని చెప్పాను. పైన తిరుమలలో ఒక రూమ్ బుక్ చేశారు నా కోసం. అదే రోజు సాయంత్రం నేను ట్రైన్ ఎక్కేశాను వెంకటాద్రి 22వ తారీఖు వెంకటాద్రి ఎక్కేశాను అంకుల్. ఎందుకంటే 21 జై మీతో మాట్లాడారు సాయంత్రం 22 మధ్యాహ్నం 12:30 నాకు చెప్పారు 1 గంట క్లినిక్ మూసుకుని నేను రైల్వే రిజర్వేషన్ సెంటర్కి వెళ్ళాను. అదే టైంకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ వచ్చారు ఆ టికెట్ తీసుకుని వీళ్ళని వెయిట్ చేయమంటే పాపం నా కోసం పోలీస్ వెయిట్ చేశారు అంకుల్. ఉన్నారు వచ్చాక పోలీస్ ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు అదే రోజు సాయంత్రం నేను వెంకటాద్రికి తిరుపతి వచ్చేసాను. కానీ మీరెవరు ఫోన్ ఎత్తలేదు నాన్నగారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఊరికే జై చెప్పిన మాట గోవింద నామాలు వినపడ్డా విషయం తిరుపతి అయి ఉంటుంది అన్నారు తప్ప ఇంకే క్లూ లేదు నాకు. అప్పుడు నేను ట్రైన్ లో ఇంకొక పావు గంటలో 20 నిమిషాల్లో దిగిపోతానగా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశాను జయ ఆంటీకి. ఆంటీ మరి ఎలాగా ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు అసలు నాన్నగారు మరి దిగు తిరుపతిలో ఉన్నారో పైన తిరుపతిలో ఉన్నారో అసలు తిరుపతితో కాదో అంటేనే ఏమీ ఇంకేం చేయను మరి నంబర్లు అయితే ఇచ్చాను మరి ఇంక నేను మాత్రం ఏం చేయను అన్నారు. మీరు నమ్మరు అంకుల్ మీరు నమ్మరు నేను ఫోన్ లో ఇలాగ హడావిడి హడావిడిగా మళ్ళీ 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 ఫోన్లు చేస్తూ ఉంటే ఒక ఆయన ఎవరో బాత్రూమ్ కి వెళ్తా ఆగారు. ఆ బాత్రూమ్ కి వెళ్ళి తిరిగి వస్తూ ఏంటమ్మా ఇందాక నుంచి హడావిడిగా ఫోన్లు ఎవరికి చేస్తున్నావు నువ్వు అన్నారు. అంటే నేను అన్నాను ఇలాగ తిరుపతిలో మా గురువు గారు ఉన్నారండి ఫోన్స్ చేస్తూ ఉంటే ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు నాకు ఎక్కడ దిగాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్నాను. అంటే దిగు తిరుపతిలో ఉండాలా పైకి వెళ్ళాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆయన ఏమన్నారు తెలుసా ఆయన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో పనిచేసే ఆఫీసర్. ఆయన ఏమన్నారంటే ఆ పేర్లు నంబర్లు నాకు ఇవ్వమ్మా వాళ్ళ ల్యాండ్ లైన్ నంబర్లు వాళ్ళ ల్యాండ్ లైన్ నంబర్ అడ్రస్లు ఇచ్చేస్తాను నేను అన్నారు. ల్యాండ్ లైన్ నంబర్ అంటే సెల్ ఫోన్స్ ఎత్తట్లేదు అంటున్నావు కదా ల్యాండ్ లైన్ నంబర్లు ఉన్నాయా అని అడిగారు. కనుక్కుని చెబుతానండి అంటే ల్యాండ్ లైన్ నంబర్ కనుక నువ్వు కనుక్కుంటే వాళ్ళిద్దరు అడ్రస్లు నేను కనుక్కుని నీకు అరగంటలో చెబుతానన్నారు. ఆయన పేరు రమణ కుమార్. ఇంకా ఐదు నిమిషాల్లో స్టేషన్ తిరుపతి స్టేషన్ లో దిగుతానగా మళ్ళీ జైకి ఫోన్ చేసి అంటే వెంటనే నాకు వాళ్ళిద్దరి పద్మదీని శోభలతది ల్యాండ్ లైన్ నంబర్ సిమ్మని అడిగాను. 2 ల్యాండ్ లైన్ నంబర్స్ ఇస్తే ఆ నంబర్స్ ఆయనకి ఇచ్చి పద్మ పేరు మన ఇది శోభలత పేరు ఇచ్చి వాళ్ళ నంబర్స్ ఇస్తే ఆయన ఏం చేశారంటే, అమ్మ నువ్వు పైన మళ్ళీ తిరుమలకి వెళ్ళిపోకు, ఇక్కడ టీటీడీలో మా మాకంతా మా సర్కిల్ అంతా తెలుసు కదా, టీటీడీలో నీకు నేను రూమ్ ఇప్పిస్తాను, టీటీడీ గెస్ట్ హౌస్ దగ్గర రూమ్ ఇప్పిస్తాను అన్నారు అంకుల్. పైకి వెళ్ళిపోతే అక్కడ లేరనుకో ఇబ్బంది పడిపోతావు, ఈ అడ్రస్ నేను కనుక్కుంటాను, ముందు ఆ అడ్రస్కి వెళ్ళిగా నువ్వు, ఆ అడ్రస్కి వెళ్ళి ఒకవేళ ఇక్కడ లేకపోతే పైన ఉన్నారని తెలిస్తే అప్పుడు వెళ్ళమ్మా, నీకు అకామిడేషన్ నేను బుక్ చేస్తాను కింద, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి నువ్వు టిఫిన్ తిని, నీకు టిఫిన్ కూడా రిసెప్షన్ నుంచి తెమ్మని నేను పురమాయిస్తానని చెప్పి నా బ్యాగ్ ఆయన మోసి నా కూడా ఆయన టీటీడీ గెస్ట్ హౌస్ కు వచ్చి నాకు ఒక పెద్ద రూము, 400 అంకుల్ రూము, పెద్ద రూము ఏసీ గీజర్ తో ఉందన్నమాట, ఏ ఇప్పించి ఒక అరగంటలో టిఫిన్ వస్తుంది, నువ్వు ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిను, నీకు వాళ్ళ అడ్రస్లు చెబుతాను అన్నారు. అరగంటలో నేను స్నానం చేసి, మామూలు డ్రెస్ కాదు అంకుల్, స్నానం అయిపోయింది, పూరి చోలే పూరి తెప్పించారు, చోలే పూరి తిని హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ చేతులు కడుక్కున్నాను, ఆయన ఫోన్ వచ్చింది నాకు, రెండు అడ్రస్లు ఇచ్చి, అమ్మ నీ రెండు అడ్రస్లు ఇగో నువ్వు హ్యాపీగా వెళ్ళు, మీ గురుగారు నీకు దొరికేస్తారా అన్నారు. ఏ ఒకటి శాంతినగర్, ఒకటి ప్రశాంతి నగర్ అనుకుంటారు, నాకు సరిగ్గా ఆ పేర్లు గుర్తులేవు, రెండు అడ్రస్లు తీసుకుని నేను ఆటో ఎక్కి శోభలత గారి ఇంటి అడ్రస్ చెప్తే వాడేమన్నాడంటే ఆ ఇల్లు అయితే కొంచెం దూరం ఎక్కువ అండి, ఈ మధ్యలో అడ్రస్ అయితే కొంచెం 10-15 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు, ఈ అడ్రస్ తీసుకెళ్తాను అన్నాడు. అవును అది శోభలత గారి ఇంటికి తీసుకెళ్ళమన్నాను నేను ఆటోని, రెండు అడ్రస్లు చూపించి ఈ అడ్రస్ కి తీసుకెళ్ళమ్మా అంటే ఇంకో అడ్రస్ దగ్గర అవుతుందండి దీనికి వెళ్ళండి అన్నాడు. అసలు చూడండి అంకుల్ ఎక్కడా నా ప్రమేయం లేదు. సో ఆటో వాడు ఏం చేశాడు, మన పద్మగారి ఇంటికి తీసుకెళ్తే అనుకోకుండా పద్మగారి వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారంట ఇల్లు. అంటే పాతిల్లు రెంట్ ఇల్లు షిఫ్ట్ అయిపోయారండి, పాతిల్లు షిఫ్ట్ అయిపోయారండి, ఇక్కడ లేదన్నారు. అయితే ఎక్కడికి షిఫ్ట్ అయ్యారో మీకు తెలుసా అంటే తెలియదండి షిఫ్ట్ అయిపోయారని చెప్తే, అయ్యో ఇప్పుడు ఎలా అని తలకాయ పట్టుకుని ఉన్నాను. ఈ లోపల బండి మీద ఈ బైక్ మీద ఇద్దరు అబ్బాయిలు వెళ్తున్నారు, వాళ్ళు ఆగి ఏంటి మేడం మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియాలా, మాకు తెలుసు మా అబ్బాయిలు రండి అన్నాడు. ఆ బైక్ వెనకాల వెళ్తే పద్మాళ్ళ ఇంటికారు దించారనమాట. అప్పుడు నేను పద్మవాళ్ళకి కంగారు పడతారేమో అని బ్యాగ్ ఈ గేట్ దగ్గర కింద పెట్టేసి పైకి వెళ్ళి చెప్పారు, రండి వాళ్ళ ఇల్లు వెళ్ళండి వెళ్ళకొట్టండి అని. మెట్లకెళ్ళి తలుపుకొడితే పద్మంటి తీసి కంగారు పడిపోయారు, అయ్యి బాబు ఎలా వచ్చావు అమ్మా నాన్నగారికి తెలిస్తే ఎలాగమ్మా అసలు ఎవరికి చెప్పొద్దు అన్నారమ్మా అన్నారు. చాలా కంగారు పడిపోతుంది, అసలు కంగారు పడద్దు నాన్నగారు చెప్తేనే వచ్చాను నేను, నేను ఇక్కడ ఉండనంటే ఆల్రెడీ నాకు రూమ్ కూడా బుకింగ్ ఉంది, నాకు రూమ్ బుకింగ్ ఉంది, నేను ఇక్కడ స్టే కూడా చేయను, నాన్నగారు వచ్చాక ఈ రోజు ఆయన పుట్టినరోజు కదా దర్శనం చేసుకుని వెళ్ళిపోతానని చెప్పాను. అయితే నేను కిందకు వచ్చాను బ్యాగ్ పక్కన, అంటే వాళ్ళు బాల్కనీ పెట్టుకుందాము నాన్నగారు వచ్చే వరకు మళ్ళీ కింద అయితే ఎవరిని దొబ్బిస్తే కష్టం అని చెప్పి కిందకు వచ్చాను. కిందకు వచ్చి గేట్ దగ్గరకు వచ్చాను, కరెక్ట్ గా మీ కారు వచ్చింది, మీరు నాన్నగారు ఉన్న కారు, నాన్నగారు కారు దిగి వచ్చి సోమ ఉషా ఉన్నారు. అని అప్పుడు ఏంటి ఇక్కడ ఉన్నావంటే సంచి కోసం వచ్చాను నాన్నగారు అంటే సంచి తీసుకుని పైకి రా ఇంట్లో పెట్టుకో సంచి అన్నారు. అప్పుడు ఇంక నాన్నగారితో పైకి వచ్చాను. ఆ రోజు నాన్నగారు అంటే మీరు అప్పటికి ఏంటంటే ముందు రోజు తిరుపతి దర్శనం అయ్యి మొర్నాడు అర్లీ మార్నింగ్ తిరుపతి అది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కార్ లో కిందకి వచ్చేసారు పద్మాళ్ళ ఇంట్లో భోజనం అనమాట. భోజనానికి మీరు కిందకి వచ్చేసారు అంకుల్. అప్పుడు నాన్నగారు నాన్నగారు భోజనం చేసాక చాలా నాన్నగారు భోజనానికి ముందు ఒక అరగంట ఎంత కూర్చున్నారు భోజనానికి ముందు. అప్పుడు ఎలా వచ్చావమ్మా ఏంటి అన్నారు. అప్పుడు చెప్పాను ఇలా రమణ గారు చెప్పారు నాన్నగారు ఆ అడ్రస్ పట్టుకుని వచ్చాను అంటే ఓహో రమణుడే నిన్ను తీసుకొచ్చాడా ఇక్కడికి అన్నారు అని. సరే అయితే మరి ఫోన్ చేసి చెప్పు మా గురుగారు దొరికారని ఫోన్ చేసి చెప్ప మరి ఏంటి అన్నారు. అప్పుడు వెంటనే ఆయనకి ఫోన్ చేసి మా గురుగారు దొరికారండి ఇలాగా ఒక అడ్రస్ లో ఉన్నారు అంటే మరి మాకు దర్శనం ఇవ్వరా అన్నారు. అప్పుడు సరేనమ్మా రమ్మను దర్శనం చేసుకుని వెళ్ళమను అని చెప్తే ఆయన ఒక అరగంటలో వచ్చారు నాన్నగారి దగ్గరికి. వచ్చిన తర్వాత నాన్నగారు ఏమన్నారంటే చాలా సంతోషం అండి మా ఉషకి బాగా గైడెన్స్ ఇచ్చి మాకు బాగా పంపించారు ఇక్కడికి బాగుంది మేమేమో పొద్దున్నే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చాము ఇక్కడికి మరి మా ఉషకి దర్శనం చేయించరా ఉషకి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించరా అని అడిగారు. అంటేనే ఆయన నవ్వారు మీకోసం వచ్చిందండి ఆవిడ వెంకటేశ్వర స్వామి గురించి రాలేదు అని. అప్పుడు నాన్నగారు అన్నారు ఎలా వచ్చినా ఎలా వచ్చినా నా బాధ్యత దానికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించడం. అంటే సరేనండి అయితే నా కార్ లో తీసుకెళ్లి నేను ఈ స్పెషల్ ఇది పాస్ ఉంటుంది కదా ఆ పాస్ తీసుకుని తనకి దర్శనం చేయించి తీసుకొస్తాలేండి అంటే నాన్నగారు అన్నారు నేను టీకి 2:30 ఆ టైంకి లెగుస్తానండి ఆ టైంకి దర్శనం చేయించి తీసుకొచ్చేయండి అని చెప్పారు. అప్పుడు ఆయనది హోండా సిటీ కార్ అంకుల్ హోండా సిటీ కార్ లో నన్ను తిరుమల తీసుకెళ్లి దర్శనం చేయించి నాన్నగారు టీ టైం లెగిసే టైంకి తీసుకొచ్చి దించేశారు. అప్పుడు కూర్చుని టీ తాగి దర్శనం బాగా అమ్మా ఉష అని అడిగారు చాలా బ్రహ్మాండంగా అయింది నాన్నగారు అన్నాను. ఈ లోపల మన జయాళ్ళందరికీ తెలుసు కదా నేను అక్కడ ఉన్నానని ఫోన్ చేసి ఏమే నాన్నగారు దర్శనం అవ్వలేదు దర్శనం ఎలాగో అవ్వలేదు కనీసం మాట వింటాం ఒకసారి గురుగారు ఫోన్ ఇవ్వన్నారు. అప్పుడు ఫోన్ ఇస్తే నాన్నగారిని మిస్ చేస్తే థ్యాంక్ యూ అమ్మా అని థ్యాంక్ యూ కాదు ఏంటి సంతోషమ్మా అన్నారు జైని. పెట్టేశాక అన్నారు ఇంకొద్దు ఇంకెవరి ఫోన్లు వద్దు ఇప్పుడు భక్తులు ఫోన్లు వరుసగా చేసేస్తారు నువ్వు స్విచ్ ఆఫ్ చేయన్నారు. కట్టే ఇంక నీ ఫోన్ కట్టి ఇంకే ఫోన్ ఎత్తకన్నారు. ఇంకప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్
చేసేసాను.
అలా ఆ రోజంతా ఇంట్లో గడిపాము మొరనాడు మన ఇద్దరిని ఇంక ఇక్కడ దాకా వచ్చారు కదా మీరు ఇద్దరు ఒకసారి కాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకుని రండి అని పంపారు మన ఇద్దరిని. ఇద్దరం వెళ్ళి హడావిడిగా అక్కడ క్యూ జనం ఎక్కువ లేరు హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళాము. అవును అవును అలా ఎన్ని ఇన్సిడెంట్స్ అంకుల్.
ఇది చాలా గొప్ప ఇన్సిడెంట్ అక్కడికి పాస్కే పాస్పోర్ట్ ఇక్కడ తిరుపతి ఇది మామూలుగా
మర్చిపోయాను అవును అవును మర్చిపోయాను ఇది కంప్లీట్ చేయలేదు నేను ఇంకా. అప్పుడు నాన్నగారితో అన్నాను నాన్నగారు ఇలాగా నాకు మీ పుట్టినరోజుకి అంతర్వేది తిథుల ప్రకారం అయినప్పుడు అంతర్వేది వచ్చాను కదా అక్కడ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య కనపడ్డారు స్టేషన్ లో ఇలాగా పాస్పోర్ట్ తీసుకోమన్నారు నేను అనుకోకుండా అదే తత్కాలం లేదన్నారు అని అక్కడికి వెళ్తే ఇలా ఇలా జరిగింది నాన్నగారు ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కూడా అయిపోయింది పాస్పోర్ట్ వస్తే నేను మీ కూడా రావచ్చా పోయిట అని అడిగాను. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే టైం తక్కువ ఉంది కదా వచ్చేస్తుంది అంటావా అన్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకో వారం ఉందంటే టైం, వారమో 10 రోజులు టైం ఉందంటే. అంటే ఏమో నాన్నగారు తెలీదు, వస్తే కుదిరితే వస్తాను లేకపోతే ఊరుకుంటాను నాన్నగారు అన్నాను. సరేనమ్మా, ఈశ్వర్ నిర్ణయం ఎలా ఉంటే అలాగే అన్నారు. అయింది, వచ్చేసాను వచ్చేసాను. నాన్నగారు కువైట్ వెళ్ళిపోయారు, నాన్నగారు ఫ్లై అయి కువైట్ వెళ్ళిపోయారు, నాకు రాలేదు అప్పటికి. అంటే ఇంకా జస్ట్ వారం 10 రోజులు ఉందంతే అనమాట. ఏ నాన్నగారు కువైట్ వెళ్ళిపోయారు, అయినా కూడా నాకు వీసా కువైట్ వాళ్ళు తీయలేరు కదా, ఖతార్ వాళ్ళే తీయాలి. నాకు వీసా వచ్చి వీసా రాదు, ఎందుకంటే కువైట్ వాళ్ళు తీయాలి నాకు. కానీ ఖతార్ లో ఉంటారు కదా అన్నయ్యాళ్ళు, సో నేను ఖతార్ తప్ప కువైట్ వెళ్ళడానికి అవ్వదు నాకు. సరే ఎలాగో ఇంకా మనం కువైట్, ఒకవేళ పాస్పోర్ట్ వచ్చిన కువైట్ వెళ్ళడానికి లేరు కదా, వీసా నాకు ఖతార్కి తీస్తారు కదా, పోనీలే కువైట్ ట్రిప్ అయిపోయి ఖతార్ వెళ్ళే టైంకి వచ్చినా సరిపోతుందని ఎదురు చూస్తున్నాను అనమాట. అప్పుడు అంకుల్ నాన్నగారు కువైట్ వెళ్ళిపోయారు, రేపు బయలుదేరి ఖతార్ వెళ్తారు. ఏ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి నాకు పాస్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున్న బయలుదేరి ఖతార్ వెళ్తారు నాన్నగారు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నాకు పాస్పోర్ట్ వచ్చింది ఇక్కడ. ఉండండి, పాస్పోర్ట్ వచ్చింది, వీసా లేదు. మరి వీసా అప్లై చేయాలి కదా. ఏ అయితే నేను వెంటనే ఫోన్
చేశాను,
పాస్పోర్ట్ వచ్చింది కానీ వీసా రావాలి కదా. అయితే అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఇప్పుడు వచ్చింది 3 అయింది టైం అన్నారు. అప్పుడు అన్నయ్య అన్నారు, ఈ రోజు లాస్ట్ డే పాస్పోర్ట్ వీసా ఆఫీస్, ఈ రోజు లాస్ట్ డే, మొన్నటి నుంచి రంజాన్ సెలవులు అంకుల్ 15 రోజులు. 15 డేస్ రంజాన్ టైము, హాలిడేస్. సో ఈ రోజు 5 లోపల నీకు వీసా వస్తే రావడం లేకపోతే లేదన్నారు. ఎందుకంటే 5 గంటలకు ఆఫీస్ మూసేస్తారు. ఇక్కడ పాస్పోర్ట్ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది, దోహాలో 5 గంటలకు ఆఫీస్ మూసేస్తారు. ఏ ఫ్యాక్స్ పంపించమన్నారు, పాస్పోర్ట్ ఫ్యాక్స్ పంపించమన్నారు వెంటనే ఆయనకి. ఏ ఫ్యాక్స్ పంపిస్తే ఆ కాపీ తీసుకుని వెంటనే కార్ వేసుకుని వాళ్ళకి గంట జర్నీ. ఏ అయితే గంటలో అంటే 4:10, 4:15 కల్లా వీసా ఆఫీస్కి వెళ్ళిపోయారు అన్నయ్య. వెళ్ళిపోయి, అంకుల్ మీరు నమ్మరు, 5 గంటలకి ఆఫీస్ క్లోజింగ్ కదా, అప్పుడు ఎంతమంది ట్రై చేశారంటే వీసాకి మన మధురా నగర్ లక్ష్మణ్ టీ ట్రై చేశారు, అలా 2 ముగ్గురు నాన్నగారి దగ్గర క్లోజ్ గా ఉన్నోళ్ళందరూ 3-4 ట్రై చేశారు వీసా కోసం, ఎవరికి వీసా రాలేదు. అసలు ఇవ్వరంట వీసా ఆ దోహాకి. అంటే వర్కింగ్ ఉమెన్ కి అసలు ఇవ్వరంట అంకుల్, ఎందుకంటే సింగిల్ వర్కింగ్ ఉమెన్ కి అసలు ఇవ్వరంట. అయితే నాకు వీసా లాస్ట్ స్టాంపింగ్ నాదే అంకుల్, ఆఫీస్ మూసేసే ముందు లాస్ట్ వీసా స్టాంప్ నాకే కొట్టారు. వెంటనే వీసా మళ్ళీ నాకు ఫ్యాక్స్ చేశారు అన్నయ్య. సాయంత్రం 5:30, 6 నాకు ఫ్యాక్స్ వస్తే మర్నాడు పొద్దున్న 10 గంటల ఫ్లైట్ తీసుకుని ఎక్కేసాను అంకుల్ ఖతారు. నాన్నగారు దిగిన గంటకి నేను అక్కడ ఉన్నాను.
జాతి రాలండి బాబు జాతి కానీ
అదే ఫస్ట్ టైం నేను ఇండియా దాటి బయటికి వెళ్ళడం అంటూ. పాస్పోర్ట్ రావడం, పాస్పోర్ట్ వచ్చిన గంటకి వీసా స్టాంపింగ్ అయిపోవడం, అది కూడా అసలు రానివ్వని కంట్రీలో వెళ్ళిపోవడం. తర్వాత నాన్నగారిని అందరూ అందరూ కూర్చుని నాన్నగారిని ప్రశ్నించారు, అసలు ఇది ఎలా సాధ్యం నాన్నగారు, అసలు ఉషకి వీసా ఎలా వచ్చింది మీరు చెప్పాలి మాకు. ఇది అసంభవం, మీరేదో చేశారు ఇది అసంభవం. పాస్పోర్ట్ వచ్చిన 2 గంటలకు వీసా ఇవ్వరు ఎవరు.
గురువుకి అసంభవం ఉందా,
మా కంట్రీలో అసలు ఇవ్వరు. అది హస్బెండ్ అండ్ వైఫ్ అప్లై చేసుకుంటేనే మా పేరెంట్స్ కి ఇద్దరు ముగ్గురికి ఇవ్వలేదు. హలో, హలో,
హలో, వినిపిస్తుందా?
చెప్పనా. సో అలా ఎలా వచ్చింది అని అందరు కూర్చుని నాన్నగారిని అడిగారు అనమాట. మా పేరెంట్స్ కంప్లైంట్ చేసిన మా పేరెంట్స్ రాని వీసా, సింగిల్ విమెన్ వర్కింగ్ అయ్యి ఉండి అసలు వీసా రాదు, అది పాస్పోర్ట్ ఇచ్చిన 2 గంటలకు ఎవరు వీసా స్టాంపింగ్ వేయరు, మాకు మీది మీరు చెప్పాలి అంటే నాన్నగారు నవ్వేశారు. నాన్నగారు నవ్వన్నారు, ఆ క్షణాల భగవంతుడు వాడి మైండ్, ఆ స్టాంపింగ్ వేసే వాళ్ళ మైండ్ లో మాయ పెట్టారు అన్నారు. ఆ క్షణానికి, ఆ స్టాంపింగ్ చేసే క్షణానికి భగవంతుడు వాళ్ళ మనసులో మాయ పెట్టాడు అన్నారు.
అంతే కదా, గొప్ప చెప్పారు.
14 రోజులు ఉన్నాను అంకుల్ నాన్నగారితో కూడా
అప్పుడు.
మీ సీసా సంచి నేను పట్టుకున్నాను ఆ 14 రోజులు.
బాగుంది,
అలా జరిగింది అంకుల్. ఇదిగో టైం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం అంకుల్.
అలాగే అలాగే
చెప్పండి చెప్పండి.
గురు పౌర్ణమి ఉష, నెక్స్ట్ వీక్ గురు పౌర్ణమి.
ఓకే ఓకే ఓకే. సో గురు పౌర్ణమి ఆ నెక్స్ట్ వీక్ చేద్దామమ్మ. లెఫ్ట్ యాక్చువల్గా సబ్జెక్ట్ ఒక మాట, ఇందాక స్వామి మల వెళ్ళామన్నారు కదా రామచంద్రరావు గారు, యాక్చువల్గా ఈ రోజు మీటింగ్ ఒకటి, ప్రతి వారం కూడా ఒక్క మీటింగ్ వింటాను అంకుల్, హైలైట్స్ ఏదన్నా 4 పాయింట్స్ చూద్దామని. అందులో నాన్నగారు స్వామి మలయ గురించి మాట్లాడారు, స్వామి మలయ గురించి చెబుతున్నారు
కరెక్ట్గా.
సుబ్రహ్మణ్య స్వామి శివుడికి మంత్రోపదేశం చేసిన చోటరి, ఓంకారానికి అర్థం సుబ్రహ్మణ్య స్వామి చెప్పారంట శివుడికి అని అని. స్వామి మలయ్ అంటారు, జిన్నూరు జిన్నూరు గ్రామంలో చిన్న టౌన్ అది. అక్కడ స్వామి స్వామికి మంత్రోపదేశం చేశాడు అని చెప్పి వినడానికి కూడా అర్హత అధికారం ఉండాలంట అంకుల్, జ్ఞానబోధ వినడానికి. అందరూ ఆత్మజ్ఞానం గురించి శ్రవణం చేయలేదంట, దానికి కూడా చాలా అర్హత అధికారం అంటే అర్హత ఉండాలంట అంకుల్. సో అంటే మన భక్తులందరూ ఆత్మ గురించి శ్రవణం చేయగలిగామంటే ఆయన ఎన్నుకుని మనల్ని అర్హత ఇచ్చి, మనల్ని ఎన్నుకుని అధికారం ఇచ్చి ఆ సబ్జెక్ట్ మనకి అదే అన్నారు. ధృతరాష్ట్రుడు లైఫ్ అంతా విన్నారంట అంకుల్, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని నిరంతరం వింటూనే ఉన్నాడంట. అసలు ధృతరాష్ట్రుడు విన్నంత సబ్జెక్ట్ ఎవరు
వెళ్ళారు.
అయితే హృదయానికి మీరు ఇందాక చెప్పారు చూడండి అటాచ్మెంట్ ఇస్తుందని,
అవును
అటాచ్మెంట్ ఆ హృదయంలోకి వెళ్ళనివ్వకుండా చేసింది అంటే సబ్జెక్ట్
అవునవును
అందుకు నాన్నగారు అన్నారు అదే అర్థం అవ్వాలని అటాచ్మెంట్ ఫ్రీగా మనం వినగలిగితే మనకి ఆత్మబోధ అర్థమయ్యి అది జీవితం చెప్పారంటే
అవునవును
సో
మనందరూ
ఎక్సలెంట్ గా అదే అన్నారు మీరు అంటే మన జ్ఞానం గురించి శ్రవణం చేసి మననం చేసి మనం అది అది జీర్ణించుకుంటే ఈ జన్మలో ఇక్కడే ఎప్పుడే మనకి మోక్షం వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ గురు పూర్ణిమ తర్వాత వారం మళ్ళీ మాట్లాడుకుందాం
అలా సంతోషం థ్యాంక్ యూ
టైం అయిపోయింది చాలా థ్యాంక్స్ అంకిల్ చాలా థ్యాంక్స్
నేను చెప్పాలి థ్యాంక్స్ మీకు ద్వారా నేను
మా అందరికి రామచంద్రరాజు గారు స్పెషల్
బాబాదే కాదు
చెప్పండి
ఒక్క నిమిషం సాయన్ అండి రామచంద్రరాజు గారు సాయన్ మాట్లాడుతున్నాను రామచంద్రరాజు గారు సాయన్
మాట్లాడుతున్నాను
గుర్తుంచుకోండి రామకృష్ణ పరమహంస కి వివేకానంద ఎలాగో మన నాన్నగారికి విషాట్ల తయారవుతా ఉంది
కరెక్ట్ బాగా చెప్పారు
ఇక్కడే కాదు బయట దేశాలకు కూడా వెళ్తా ఉంది ఉషా మాటలు
అలా కాదు మనందరం నిమిత్తం మాత్రం ఆయన అర్జునుడికి చెప్పాడు కదా కృష్ణుడు మీరు చేతులు ఊపండి పని నేను చేస్తాను కీర్తి మీకు వస్తుందన్నట్టు
అంతే కదా మరి
అంతే పని అయింది కీర్తితో మనల్ని అలంకరిస్తారు మన అది అని చెప్పి అయిందే పని అయిందే
అంతర్గతంగా అది
అవును అవును అంకుల్ అవును అవును చాలా సంతోషం మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ కనెక్ట్
అవుతాం అలాగే అలాగే సంతోషం అమ్మా అలాగే
థ్యాంక్ యూ అంకుల్
థ్యాంక్ యూ మాధవ్ కూడా థ్యాంక్ యూ
అయ్యో